నన్నికి రావాల్సినటువంటి రామరాజు గారికి, బ్రహ్మాజీ గారికి, తదితర చంద్రలక్ష్మి గ్రామ పెద్దలకి, భక్తులైన మీకు అందరికీ కూడా నేను తలవంచి మీకందరికి హృదయపూర్వక నమస్కారాలు చెల్లిస్తున్నాను. దైవ అసురు సంపద, దైవ సంపద గురించి 16 అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. అభయం సత్వ సంశుద్ధి జ్ఞాన యోగ వ్యవస్థితి దానం ధనశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం. భగవంతుడు చెబుతున్న మాట ఇది. సరస్వయంగా ప్రాణం కోరికప్పుడు చెప్పి మాట చాలా విలువైన మాటగా ఉంటుంది. మనకైనా ప్రాణం కోరికప్పుడు మాట చెబుతామని కిందర మాటలు చెప్తాం. అందుచేత భగవద్గీత ఇంకో గంటలో యుద్ధ మధ్యంలో రెండు సేనల మధ్యలో ఇంకో గంటకి పీకులు ఉంటాయో ఉండవో తెలియదు. అటువంటి క్రైసిస్ ఈ భగవద్గీత శాస్త్రాన్ని భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. ఇంకో 2 నిమిషాల్లో మీకు ప్రాణం పోతాను, నేను మీకు చెబుతాను, చెబితే మీరు ఈ మాటలు వినగలరు. చెప్పటం కృష్ణుడికి సాధ్యమండి, వినటానికి అర్జునుడికి సాధ్యం. ఆ తెలుగు ఏకాగ్రత ప్రదర్శన చాలా కష్టం. సర్వసాధారణంగా పురాణాలు ఋషులు ఎక్కడ ప్రశాంతంగా ఏదో చెట్ల కింద కూర్చుని పురాణాలు ఒకటి చెబుతాంటే అక్కడ ఉంటున్నట్టు మనం పురాణాలు చదువుతూ ఉంటాం. భగవద్గీత అటువంటిది కాదు. మహాయుద్ధం జరిగే ముందు ప్రాణం ఉంటుందో ఊడిపోతుందో తెలియని టైములో చెప్పినటువంటి శాస్త్రం. అంటే ఆ సంఘటన జ్ఞాపకం వస్తేనే గీత యొక్క గొప్పతనం తెలుస్తుంది. మామూలు సామాన్య మానవుడి శాస్త్రాన్ని చెప్పలేని యుద్ధం చేసేవాడు అంటే మరణం వచ్చి మీద పడుతుంది అనే టైంలో శాస్త్రాన్ని చెప్పడం చాలా కష్టం. ఈ ఒక్క సంఘటనని మనం దృష్టిలో పెట్టుకున్నప్పటికీ కృష్ణస్వామి స్వయంగా భగవంతుడే సందేహం లేదు అని మనకు అర్థం. ఆ సందర్భంలో ఆ క్రైసిస్ లో ఆ సందర్భంలో చెప్పడం కష్టమే, వినడం కష్టం. అది కేవలం దేహానికి మనస్సుకి అజ్ఞానానికి అతీతుడు కాబట్టి అంత ఏకాగ్రతుడు చెప్పడానికి కృష్ణుడికి సాధ్యమైంది, వినటానికి అర్జునుడికి సాధ్యం అని దీన్ని బట్టి చూసిన భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు మనకు తెలుస్తుంది. అభయం సత్వ సంశుద్ధి, భయం లేకుండా ఉండమని చెబుతున్నాడు. అభయం అంటే భయం లేని స్థితిలో ఉండమంటున్నాడు. ఏ విషయం వచ్చినా సరే జీవితంలోనికి కష్టకాలు వస్తూ ఉంటాయి, మనకి దేనికి భయపడకండి అని చెబుతున్నాడు. అభయం బీ ఫియర్లెస్ అంటే భయం లేకుండా ఉండండి అని చెబుతాడు. ఎందుచేత భయపడవద్దు అంటున్నాడు? మీకు భయం కలుగుతాననుకోండి, ఏ విషయం గురించి అయినా తక్కువ కాదు. మీకు ఏ విషయం గురించైనా సరే భయం కలుగుతాననుకోండి, మీకేమొస్తుంది? దుఃఖం వస్తుంది. అంటే మీరు దేని గురించి మీరు భయపడొద్దు అని చెబుతున్నారు. మీ గురించి మీరు భయపడకూడదు, ఎదుట వాళ్ళ గురించి మనం భయపడకూడదు. ఇంకేదంటే ఈ భయం అనేది అజీర్తి రోగం వాళ్ళు. మనం ఎంత తిన్నా అజీర్తి కనుకుంటే పట్టి పెట్టి మీకు అన్ని మంచి గుణాలు ఉన్నాయనుకోండి, కానీ భయం వేస్తారనుకోండి, ఈ గుణాలు ఏమీ రాణించు. అంటే మీరు భయం అనేది లేకుండా ఉండాలి. ఏ పరిస్థితుల్లో కూడా మీ మనస్సుకు భయం కలగకుండా మీరు చూసుకోవాలి. దేనికి భయం? మనస్సుకు భయం, ఆత్మకి భయం లేదు. మనం మనస్సును ఆత్మ మన ఆత్మస్వరూపం, మనస్సు కాదు. భయం ఎక్కడ ఉంది? మనస్సులో ఉంది. అంటే భయపడకూడదు. స్వామి వివేకానంద చెప్పాడు, ఈ భయమే మనకు రోగంగా మారుతుంది, ఈ భయమే మనకి దుఃఖంగా వస్తుంది, ఈ భయమే మనకు మరణాన్ని తీసుకొస్తుంది. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు భయపడకండి. మీరు భయపడుతుంటే మీకు విజ్ఞానం, మీకు అంతరం. ఆత్మ యొక్క అంతస్తు నుంచి మనం దిగకుండా చూసుకోవాలి. ఆత్మ యొక్క అంతస్తు నుంచి దిగా ఎంతో కొంత భయం వేస్తుందంట. ద్వైతం అన్నం చేపు భయం వేస్తుంది. మన అద్వైత స్థితికి వచ్చే వరకు భయం కలుగుతూనే ఉంటుంది. అంటే అద్వైత స్థితికి చేరుకోవాలి. వేరుభావం ఉన్నంత కాలం ఆ భయం అనేది మనల్ని విడిచిపెట్టదు. అది ఎందుకు భయాన్ని పోగొట్టుకోమంటున్నాడు? జ్ఞానానికి విరోధం. భయం కూడా ఒక పాపమే. పాపం ఉన్నతోటే ఎంతో కొంత భయం ఉంటుంది. అంటే కదా మనం భయపడుతుంటే మనకి జ్ఞానం కలగదు కాబట్టి, మనకి జ్ఞానం కలగడానికి మనకున్న భయం అదృష్టాన్ని కాబట్టి అంచేత ఆ భయాన్ని పెరిగించుకున్నావు. నువ్వు జ్ఞానవంతుడు అవ్వటం కోసం, నువ్వు ఆనందం పొందటం కోసం, నువ్వు శాంతి పొందటం కోసం, నువ్వు అమృతస్థితి పొందటం కోసం నీకున్న భయం నీకు అదృష్టాన్ని కాబట్టి ఆ భయాన్ని నువ్వు తొలగించుకోవాలి. అయితే ఏంటి, జ్ఞానికి భయం ఉండదు, మనకి భయం వేస్తాం. జ్ఞానికి ఏది సహజం? అభయ స్థితిలో ఉంటుంది, జ్ఞానికి సహజం. అయితే మనం అభయ స్థితిలో ఉండగలుగుతున్నాం, ఉండలేకపోతున్నాం, మనకు భయం ఇస్తుంది. అంటే మనం ప్రాక్టీస్ చేయాలి. మనం ప్రాక్టీస్ చేయగా చేయగా ఆ స్థితి మనకు కూడా అందుకోగలం. మీకు ఎప్పుడైనా భయం ఇస్తుందా అని రమణస్వామిని అడిగారు ఎవరు? వాట్ అని ఎత్ అన్నారు. వాట్ అని ఎత్ ఈ భూమి మీద భయపడటానికి ఏముందన్నాడు. నాకంటే వేడిగా ఇంకోటి ఏదైనా ఉంటే కదా భయం ఏంటంటే, అంటే వేడిగా ఇంకొక వస్తువు ఉంటే కదా ఆ వస్తువును చూసి నాకు భయపడటం అనేది. అంటే భయం అనేది ఏం లేదే సృష్టిలో భయపడటానికంటూ ఏమి లేదు. మనం ప్రతి చిన్న విషయానికి భయపడిపోతున్నాం. అంటే దాన్ని బట్టి మన మనస్సు ఎంత అల్పత్వంలో ఉండు, ఎంత కింద స్థితిలో ఉందో, ఎంత ఎటువంటి నికృష్టమైన స్థితిలో ఉందో మనకు తెలుస్తాం. భగవంతుని ప్రార్థించేటప్పుడు నాకు అభయం కావాలని అడగాలి. త్యాగుడు చెబుతాడు, భయం ఎక్కడ లేదు, ఎక్కడ లోపం లేదు, ఎక్కడ క్రోధం లేదు, ఎక్కడ ద్వేషం లేదు, ఎక్కడ అసూయ లేదు, ఆ స్థితికి నన్ను నేర్పు తండ్రి అంటాడు గీతాంజలి. ఓ తండ్రి, ఓ పరమేశ్వరుడా, ఎక్కడైతే భయం లేదు, ఎక్కడైతే క్రోధం లేదు, ఎక్కడైతే ద్వేషం లేదు, ఎక్కడైతే అసూయ లేదు, ఎక్కడైతే కాంక్షణ లేదు, ఎక్కడైతే కార్పణ్యాలు లేవు, ఆ స్థితిలో నన్ను నేర్పు. ఓ పరమేశ్వరుడు, ఆ స్థితి మనలోనే ఉంది, మన హృదయంలో ఉంది. పరమేశ్వరుని ప్రార్థిస్తుంటే అభయ స్థితిని మనకు ప్రసాదిస్తారు. ప్రార్థన చాలా ముఖ్యం. ఈ ప్రార్థన ఎందుకు? ఈశ్వర అనుగ్రహం కోసమే ప్రార్థన. ఏ విధంగా అగ్నిపోల చిన్న పెద్ద గడ్డి మీటిని ఎలా కాల్ చేస్తామో, ఈశ్వరానుగ్రహం కనుక మీ మీద కనుక వస్తే, ఈశ్వర యొక్క పాదాలు కనుక మీ శిరస్సు మీద పడితే, దైవానుగ్రహమైన రంగ, ఆ దైవానుగ్రహమైన ముప్పు మీ శిరస్సు మీద పడిందా, మీరు ఉన్న భయం ఉండదు. కష్టం రాకుండా ఉంటుంది గొప్ప కాదు, కష్టం వచ్చిన కష్టాన్ని ఎంతవరకు మీరు సహించగలుగుతున్నారో చూస్తే దాన్ని బట్టి ఈశ్వరుడు మీకు మార్పు చేస్తారు. జన్మ వచ్చిన తర్వాత కష్టం వస్తుంది, శరీరం వచ్చిన తర్వాత కష్టం వస్తుంది అనుకోండి. మనం పూర్వజన్మలో ఏ పాపము చేయలేదనుకోండి, ఏ దోషమైన చేయలేదనుకోండి, మనకు ఏ లోపము లేదనుకోండి, మరి శరీరం ఎందుకు వచ్చినట్టు అసలు? మనకి ఏమి లోపాలు లేవనుకోండి పూర్వజన్మలో, ఏమి దోషాలు లేవనుకోండి, ఏమి బలహీనతలు మనలో లేవనుకోండి, ఏమీ లేనప్పుడు మరి దేహం రాకూడదు అసలు, మరి ఎందుకు వచ్చింది? మీరు ఆలోచించండి. అయితే మీరున్నట్టు పైకి మాట్లాడుతున్నాం, అయితే రమణ మహర్షి గారికి ఎందుకు వచ్చినాయని దేహం? మరి అయితే ఆయన పూర్వజన్మలో ఏమైనా దోషాలు ఉన్నాయానికి? అంటే వాళ్ళు కారణ బిందులంటారు. కేవలం కర్మ నిమిత్తంగా శరీరం వచ్చింది, కానీ వాళ్ళకి కర్మ నిమిత్తంగా రాలేదు. కర్మ అనుభవించడం కోసం కర్మ నిమిత్తంగా వాళ్ళకి శరీరాలు రాలేదు, కారణ నిమిత్తంగా వచ్చింది. ఇది శవమేనండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నా లోపల చైతన్యం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. శవానికి కూడా నోరు ఉంటుంది కదా, మరి శవం ఎందుకు మాట్లాడుతుంది? శవానికి కూడా చెవులు ఉంటాయి కదా, మరి శవం ఎందుకు వినదు? శవానికి కూడా కళ్ళు ఉంటాయి కదా, మరి కళ్ళు ఎందుకు చూడదు? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే చైతన్య సహాయం వల్ల మాట్లాడుతున్నాను. మీరు ఎలా వింటున్నారు? మీరు చైతన్య సహాయం వల్ల వింటున్నారు. అర్థం చేసుకోవడంలో జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. విష్ణువు లోకం అంతా వ్యాపించున్నాడని చెబుతారు, ఈశ్వరుడు లోకం అంతా వ్యాపించున్నాడని చెబుతారు, ఆత్మ లోకం అంతా వ్యాపించిందని చెబుతారు. అంటే ఏది అంతా వ్యాపించింది? విష్ణువు శరీరం అంతా వ్యాపించిందా, లేదా రాముడు శరీరం అంతా వ్యాపించిందా? ఆత్మ అంటే ఏంటి? చైతన్యం. అని చైతన్యమే లోకం అంతా వ్యాపించండి. ఆ చైతన్యంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు ఏ ఇక్కడే ఉంది, అది మనకు అందుబాటులోకి రావటం లేదు. ఏం చేద్దాం? మన బలహీనత లేదు మనకు అందిస్తుంది. సంసారం అంటే ఏమనుకుంటారు? మీ భర్త మీ పిల్లలు మీరు సంసారం అనుకుంటారు, అంతే కదా? సంసారం అంటే మీ భర్త మీ పిల్లలు మీరు సంసారం, అది మీ ఉద్దేశం. భగవాన్ ఏం చెప్పారు? అది సంసారం కాదు, అజ్ఞానం సంసారం. మీ భర్త పిల్లలు సంసారం కాదు, అజ్ఞానమే సంసారం, అవిద్యే సంసారం. ఈ జన్మలో ఈ భర్త పిల్లలు ఉన్నారు, మరో జన్మలో భర్త పిల్లలు మారచ్చు. అంటే లోపల అజ్ఞానం ఉన్నంత కాలం శరీరాలు మారతాయి, పరిసరాలు మారతాయి, దేశాలు మారతాయి, ఈ దేహాలు మారతాయి, ఎన్నైనా మారుతున్నప్పుడు లోపల అజ్ఞానం ఉన్నంత కాలం ఆ శరీరాలు వస్తూ ఉంటాయి, ఈ శవాలు మోస్తూ ఉంటాయి. సంసారం అంటే మీకున్న బయట మనుషులు కాదు, మీకు వేరుగా ఉన్న వ్యక్తులు కాదు. మీ లోపల అజ్ఞానమే, మీ లోపల అవిద్యే, మీ లోపల అహంకారమే సంసారం. అహంకారాన్ని విడిచిపెట్టి సంసారం లేదు, అజ్ఞానాన్ని విడిచిపెట్టి సంసారం లేదు, అవిద్యను విడిచిపెట్టి సంసారం లేదు. సంసారం మీ లోపలే ఉంది. అంచేది ఏ దేహంలోకి వెళ్ళినప్పటికీ, మీరు మరొక జన్మలోకి వెళ్ళినప్పటికీ, మరొక లోకంలోకి వెళ్ళినప్పటికీ, మీరు సంసారాన్ని కూడా తీర్చుకెళ్తున్నట్టు మీ లోపల అజ్ఞానం కనుక ఉంటే, మనమే మరణిస్తున్నామని మీరు ఎవరు బాధపడకండి, వెంటనే మీరు జన్మిస్తాం కాబట్టి. ఎన్నిసార్లు కాలిపోయా మనం ఎన్ని ఊళ్ళో శ్మశానాలు చూసాము, ఎన్నిసార్లు కాలిపోయాం? ఈ నాలుగు మీరు కంగారు పడిపోతున్నారండి. ఎన్ని గ్రామాల్లో శ్మశానాలు చూసామా, ఇలా ఎన్ని శరీరాలు మోసాము, ఎన్నిసార్లు కాలిపోయామో, ఎన్నిసార్లు మరణం అయ్యాము? ఈ నాలుగు మీరు కంగారు పడిపోతున్నారండి. దేహం ఉండగా ఎవడైతే మరణించి తిరిగి జన్మిస్తాడో వాడికి జ్ఞానం కలదు. దేహం ఉండగానే మరణించాలి, మరణించిన తర్వాత జన్మించాలి, వాడికి జ్ఞానం కలదు. అంతా చైతన్యమే. ఆ చైతన్యం ఎలా ఉంటుంది? ఒత్తిగా ఉంటుందా? ఆ చైతన్యం ఆనంద స్వరూపం, శాంతి స్వరూపం, కాంతి స్వరూపం. మీకు ఊపిరి సలపద అంత ఆనందంలో దృష్టిలోకి వస్తుంది. కింద ఉంది చైతన్యం, పైన ఉంది చైతన్యం, అంతరే వ్యాపించింది చైతన్యం. చైతన్యం లేదు చోటే లేదు, చైతన్యం అంతరే వ్యాపించింది. ఆ చైతన్యం ఒక్కసారి మీ అనుభవంలోకి వచ్చిందా? ఇంకా మీరు సుఖాలను కోరలేదు. ఇంకా దానికి మించిన సుఖం, దానికి మించిన శాంతి, చైతన్యానికి మించిన శాంతి, చైతన్యానికి మించిన ఆనందం, చైతన్యానికి మించిన కాంతి మీకు ప్రకృతిలో అక్కడ కనపడదు కాదు. అలా మీ మనస్సు బయటికి ఎలాగంటే అలాగే ప్రకృతిలో కదా. ఏముంది ప్రపంచంలో? ఏముంది రాగద్వేషాలు తప్పించి ప్రపంచం ఏముంది? మీ కళ్ళకు కనిపిస్తుంది ఈ లోకంలో రాగద్వేషాలు తప్పించి ఏముంది? అసలు జ్ఞాని దేహం ధరించి ఉంటే చాలు లోకానికి పెద్ద ఉపకారం. అతను ఏం పనిచేయక్కర్లేదు. జ్ఞానికి ఏముంటుంది అసలు పనిచేయటం? అతను పొందటానికి ఏముంటుంది ఈ లోకంలో? జ్ఞాని పొందటానికి ఏముంది అసలు? అహంకారానికి ఇతరులు ఉన్నారు, కానీ జ్ఞానికి ఇతరులు ఎక్కడ ఉన్నారు? మనం మొక్క వేసి పెంచుతున్నాం, అది ఏం కాయదనుకోండి, చాలా బాధపడతాం. ఏం మొక్క ఇచ్చాం నీరేసి పెంచుతున్నాం ఏం కాగితం లేదంట. మరి దానికి అంత బాధపడతాం కదా, మరి మనకు శరీరం వచ్చింది కదా, ఈ జన్మ వచ్చింది కదా, మరి ఈ జన్మకి జ్ఞానం అనే పండు కలిగిందని బాధపడుతున్నావా? మరి జ్ఞానం అనే పండు కాసిదే ఈ జన్మకి, జ్ఞానం అనే పండు కాలిపోతే జన్మ ఫలితం ఏంటి? అది ఎలా చెప్తే చెట్టుకు తిరుగుతున్నాం కానీ మన జన్మల మాట ఏంటి? ఈశ్వరుడు ఏం చేస్తాడంటే జ్ఞాని శరీరాన్ని భగవంతుడు స్వాధీనం చేసుకుంటాడు. అని జ్ఞాని లేదంటే ఏ మాట వచ్చినా అది జ్ఞాని పలికే మాట కాదు, అది ఈశ్వరుడు పలికే మాట. అంటే జ్ఞానికి ఈశ్వరుడికి తేడా లేదు. జ్ఞాని నా స్వరూపాన్ని పొందుతాడని భగవద్గీతలో భగవంతుడు చెప్పాడు. నాకు భక్తుడు అంటే ఇష్టం, యోగ అంటే ఇష్టం, వారంటే ఇష్టం, వీడంటే ఇష్టం, వాయినాలు అని చెప్పుకొచ్చాడు. ఒక జ్ఞాని విషయంలో మటుకి వాడు నా స్వరూపాన్ని పొందుతాడు, వాడికి నాకు తేడా లేదు, వాడికి నాకు భేదం లేదు, జ్ఞానే నేను, నేనే జ్ఞాని, వాడికి నాకు మీరు భేదం చూడక్కర్లేదని చెప్పాడు. జ్ఞాన్ని మీరు ఆరాధిస్తే ఈశ్వరుని ఆరాధించినట్టే, జ్ఞాన్ని మీరు పూజిస్తే ఈశ్వరుని పూజించినట్టే. జ్ఞానిని ఆరాధించినా మీ కోరికలు నెరవేరుతాయి. గుళ్ళోకి వెళ్ళాం, ఈశ్వరుడు నమస్కారం పెట్టాం, అక్కడ ఏదో పూజ చేశారు. ఈ పూజ ఏం పూజ? పాక్షిక పూజ. మరి పూర్ణ పూజ అది ఈ గుడిలోనే కాదు దేవుడు. లోకమంతా ఈశ్వర స్వరూపమే, లోకమంతా విష్ణు స్వరూపమే, లోకమంతా ఆత్మస్వరూపమే, లోకమంతా చైతన్య స్వరూపమే అని మీరు గుర్తించే ఈశ్వరుడికి ఏ విధంగా అయితే మనం అలంకరిస్తే ఈశ్వరుడికి సేవ చేస్తున్నామో అది లోకానికి అంతా కూడా మీరు సేవ చేస్తే అది పూర్ణ పూజ. మరి ఇదేం పూజ? ఇది పాక్షిక పూజ, ఇది పూజ. అయితే ఈ పూజ వద్ద ఈ పూజ కావాలి, ఆ పూజ నేర్పడానికి ఈ పూజ. లోకమంతా ఈశ్వర స్వరూపమని ఆయన తెలియటం కోసం, ఆ భావన రావటం కోసం, ఆ అంతస్తు రావటం కోసం, అంతవరకు ఎదగటం కోసం ఈ పూజ కావాలి. అది ఈ పూజతో సంతృప్తి పడకూడదు. ఈ పూజ కర్మమది కాదు, అది నేర్చుకోవడం కోసం ఈ పూజ కావాలి. అసలు మీరే కోరికలు కోరుతున్నారు, మీరు కూడా కోరికలు కోరివారు. మీరు వెళ్ళారనుకోనికి మీ కోరికలు ఏమన్నారు? అక్బర్ చక్రవర్తి ఎవరో ఏదో కావాలని వెళ్ళారు. వీళ్ళు అక్బర్ చక్రవర్తి ఏం చేస్తున్నారంటే అల్లాని ప్రార్థిస్తున్నారు, నాకు ఈ రాజ్యాన్ని బాగా పెంచాలి, డబ్బు సంబంధించి అడుగుతున్నారు. అప్పుడు ఇది అనుకున్నట్టు వెళ్ళినవారు వాడు ఎవరిని ప్రార్థిస్తున్నాడు? ఈశ్వరుని ప్రార్థిస్తున్నాడు. దేనికోసం ప్రార్థిస్తున్నాడు? రాజ్యం కోసం. మళ్ళీ ఆడదీరు మళ్ళీ అడుక్కున్నాడు, దగ్గర అడుక్కున్నాడు వెళ్ళినట్టు. ఆడు ఏ ఈశ్వరుడు ప్రార్థిస్తున్నాడు, నేను కూడా ఆ ఈశ్వరుని ప్రార్థిస్తే వెళ్ళిపోతాను, వీడి దగ్గర నేను రావటం అనుకున్నాను. జ్ఞాని ఎందుకు ఆరాధించుకున్నారంటే భగవంతుడు కూడా చెప్పాడు, జ్ఞానికి సేవ చేసి, జ్ఞాన్ని ఆశ్రయించి, జ్ఞాన్ని సంతోషపెట్టి, జ్ఞాని ప్రశాంతంగా ఉండగా నీకు తెలియని విషయాలు అడిగి నువ్వు తెలుసుకో, జ్ఞాన్ని ఆశ్రయించు అని భగవంతుడు స్వయంగా చెప్పాడు. జ్ఞాని అంటే ఏమిటి? ఆత్మే విలువైన నిజమైన ఆత్మే జ్ఞాని, నీకంటే వేరుగా లేరు. సరసరం ఐశ్వర్యం ఉంటే మనకి ఇంకా సుఖం వస్తుంది అనుకుంటారు. ఐశ్వర్యం పేదరికం కంటే ఎక్కువ దుఃఖం తీసుకొస్తుంది. పేదరికం కూడా దుఃఖం తీసుకొస్తుంది, ఐశ్వర్యం కూడా పేదరికానికంటే కొన్ని కొన్ని సందర్భాలకి ఎక్కువ దుఃఖాన్ని తీసుకొస్తుంది. మీరు రూపాయలు సంపాదించగలిగి మీ ఇంటికారి పేచీలు పెరుగుతూ ఉంటారు, మీ ఇంట్లో వాళ్ళు చూసే మీకు భయమేస్తుంది. ఇదంతా మీ అనుభవం లేదా? ఇప్పుడైతే మనకి మనీ పెరుగుతుందో అప్పుడు వెంటనే మనకి వెంటనే రిజర్వేషన్స్ కూడా పెరుగుతుంది. దరిద్రాన్ని భరించడం కష్టం. అయితే ఒక్కొక్కసారి కష్టమైనప్పటికీ దరిద్రం మనిషి శుద్ధిని చేస్తుంది. చాలా మందికి ఐశ్వర్యాన్ని నిగ్రహించుకోలేదు. ఐశ్వర్యాన్ని నిగ్రహించుకుంటే మంచిదే, ఐశ్వర్యానికన్నా నిగ్రహించుకుంటే పొగరబోతున్నాం. అంటే రామకృష్ణ పరమహంస గారి దగ్గర ఎవరో ఒక నీచపు మాటలు మాట్లాడుతుంటే, నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఆ పక్కన రామకృష్ణుని శిష్యుడు కోపమిస్తే, కాదే వారికి మాట్లాడి వారి దగ్గర డబ్బు మాట్లాడిస్తానని ఊరుకో అన్నారు. వారికి మాట్లాడతాను వారి దగ్గర డబ్బు మాట్లాడిస్తానని ఊరుకో అన్నారు. మీకు ఐశ్వర్యం ఉండొచ్చు కానీ దాన్ని నిగ్రహించుకో. ఐశ్వర్యం వల్ల కూడా భయం కలుగుతుంది, ఐశ్వర్యం వల్ల కూడా పేచీలు వస్తుంది. ఆ భయం జ్ఞాన విరోధి, అంటే భయాన్ని పోగొట్టుతుంది. అభయం సత్వసం శుద్ధి. సత్వసం శుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి. అంతఃకరణ శుద్ధి అనేది లేకుండా జ్ఞానం కలగదు ఎవరికే. అంతఃకరణ శుద్ధి జ్ఞానికి సహజంగా ఉంటుంది. కానీ మనల్ని నేర్చుకోమంటున్నారు అంతఃకరణ శుద్ధి అంటే మనస్సును శుద్ధిగా ఉంచుకోమంటున్నారు. మన చేత కదనుకోండి నేర్చుకోమంటారు. మనస్సు శుద్ధి ఎలా వస్తుంది? శ్రద్ధ వల్ల శుద్ధి వస్తుంది. శ్రద్ధ లేని వాడికి అంతఃకరణ శుద్ధి రాదు, శ్రద్ధ లేని వాడికి జ్ఞానం రాదు. శ్రద్ధ చాలా ముఖ్యం. అంతఃకరణ ఎప్పుడూ శుద్ధిగా ఉంచుకోవాలి. అంతఃకరణ శుద్ధి అంటే వినే మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చూసే దృశ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మనకు వచ్చే తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ గాంధీ గారి మూడు కోతుల బొమ్మని జ్ఞాపకం ఉందండి. గాంధీ గారి గురువు ఎవరంటే మూడు కోతుల బొమ్మ. ఆ మూడు కోతుల బొమ్మ ఆయన ఎదురుకుండా పెట్టుకున్నాడు. అంటే చెడ్డను చూడకొని, చెడ్డని వినకని, చెడ్డ మాట్లాడు. ఒకసారి కృష్ణస్వామి ఒక అమ్మాయి గురించి, అమ్మాయి అటువంటి ఇటువంటి భగవాన్ దగ్గర చూడండి, కృష్ణస్వామి పని ఉంది, భగవానికి ఏం తెలియదండి, ఆ భగవాన్ కరుణ చూడండి. ఏ కృష్ణస్వామి ఎందుకు ఆ పరుషు వాక్యాలు? అమ్మాయికి నువ్వు పెళ్లికిని అవనివ్వాలన్నా. ఇప్పుడు బాధపడతారు కృష్ణస్వామి అటువంటి తెలుగు తప్పు మాత్రం మాట్లాడండి. అంతఃకరణ శుద్ధి మనకేంటి? అంతఃకరణ శుద్ధి ఎలా వస్తుంది? మనం చెడ్డ మాట్లాడకూడదు, చెడ్డ చూడకూడదు, చెడ్డ వినకూడదు. ఎవరైనా చెడ్డ చెబుతున్నప్పటికీ ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి? మహాత్ములు ఎక్కడైనా నిందిస్తుంటే మనం నిందించడం సరే, సరే ఎక్కడ నిందిస్తున్నారనుకున్న కృష్ణుడు రాముడు నిందిస్తున్నారనుకున్న అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. మనం నిందించక్కర్లేదు. ఎక్కడ వాళ్ళు నిందిస్తున్నప్పుడు అక్కడ కూర్చోకూడదు. ఇంకా దానివల్ల వచ్చే పాపం మనకు వస్తుంది.
ఆకులో రెడీగా ఉన్న పదార్థాలను తింటే ఎంతసేపు అంతఃకరణ శుద్ధి కలుగుకుంటే జ్ఞానం రావటం ఎంతసేపు. మనకి ఎందుకు జ్ఞానం రావటం లేదు? అంతఃకరణలో దోషాలు. అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవటమే నువ్వు జీవితంలో చేయవలసిన పని. దానికంటే మించింది ఏమీ లేదు. అదే సాధనగా చేసుకుని ప్రయత్నించి నువ్వు 10 లోపాలతో జన్మకు వచ్చావనుకో, మరణించే లోపల కనీసం నువ్వు ప్రయత్నం చేసి ఒక లోపం తీసేసి, మరణించే లోపల నువ్వు 10 లోపాలతో లోకానికి వచ్చావు, ఒక లోపం తగ్గించుకుని పోయి కనీసం 9 లోపాలతో లోపం నుంచి బయటకు వచ్చి, మనం ఏం చేస్తున్నాం 10 లోపాలతో బయటకు వచ్చాం, ఇంకో 2 లోపాలు 3 లోపాలు కలుపుకుంటాం, 12 లోపాలతో 11 లోపాలతో శరీరం విడిచిపెట్టాడు. ఇంకా అంతఃకరణ శుద్ధి ఎలాగో వస్తుంది సార్ మనకి? ఒక మనిషి జ్ఞాని అయితే వాడు 180 వచ్చే మాటకే దాని విలువ ఉంది. శాంత జ్ఞానేశ్వరి దగ్గరికి ఒక అమ్మగారు వచ్చి, అంటే మా అబ్బాయి రోజు బెల్లం తింటే పని, నేను ఎన్నిసార్లు చెప్పినా మాట లేదు, అంటే మీరు కాస్త చెప్పి మానిపించేయని అని చెప్పి, ఇతను జ్ఞానేశ్వరి ఏమన్నా అంటే ఇంకో 10 రోజులు నాకు రండి, నాకు ఈ 10 రోజులు మకాయ ఇక్కడ, ఈ 10 రోజులు ఎక్కడ ఉంటాను నేను, మీ అబ్బాయిని మళ్ళీ తీసుకురండి. 10 రోజులు అయిన తర్వాత వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చింది. వాడు మామూలు బెల్లం తింటున్నాడు. ఆ అబ్బాయిని దగ్గరికి చేకేసి, అబ్బాయి నువ్వు రేపు నుంచి బెల్లం తింటాను మాని అని చెప్పాడు జ్ఞానేశ్వరి. ఈ తల్లి ఏమని అడిగిందంటే, ఏమని ఈ మాట 10 రోజుల ముందే చెప్పొచ్చును కదా, అబ్బాయి నువ్వు బెల్లం మానేయి అని చెబుతున్నావు, ఈ మాట ముందే చెప్పొచ్చును కదా. అప్పుడు జ్ఞానేశ్వరు అన్నాడు, యాడి మీ అబ్బాయి బెల్లం తింటాను అలవాటు, మాకు అలవాటు ఉన్న బెల్లం తింటాను, నేను బెల్లం తింటున్నాను, ఓ పక్క నేను విపరీతంగా బెల్లం తింటూ మీ అబ్బాయికి మానేయను నేను ఎలా చెప్పగలను, అంటే ఈ 10 రోజులు నేను మానగలను లేదు, నేను అలవాటు చేసుకున్నానంటే 10 రోజులు నేను బెల్లం తింటాను మానేశాను, ఇప్పుడు చెబుతున్నాను మీ అబ్బాయికి మానేయమని ఇప్పటికి పట్టిస్తుని తీసుకెళ్ళాను. వాడు జ్ఞాని. నాలో ఎంతవరకు పవిత్రత ఉందో అంతవరకే నేను నా మాట యొక్క ప్రభావం మీ మీద ఉంది. నేను చెప్పే మాట ప్రభావం మీ మీద ఉండదనుకున్న దోషం మీది కాదు నాది. ఇంకా అంతఃకరణ శుద్ధిలోంచి రావాలి, హృదయాంతరాలంలోంచి రావాలి మాట. కొంతమంది హృదయంలో ఒక మాట ఉంటుంది, నోటితో ఒక మాట చెబుతారు, చేతులు ఇంకోటి చేస్తారు. వాళ్ళు ఏంటి ఆ రోజు అంతఃకరణ శుద్ధికి దూరం అయిపోతున్నారు. అది అంతఃకరణ శుద్ధిని సంపాదించుకో. అంతఃకరణ శుద్ధి సంపాదించుకుంటే నీకు అంతా ఉన్నట్టే. అది జ్ఞానం నీ లోపలే ఉంది, ఆత్మస్వరూపు నీలోనే ఉంది, అది నిన్ను ఒరిస్తుంది. నువ్వు సంపాదించుకోవాల్సింది సూర్యుడిని. మీరు ఏ మతాన్ని అవలంబించినప్పటికీ, మీరు ఏ గురువును ఆశ్రయించినప్పటికీ, ఏ దేవుని మీరు ఉపాసన చేసినప్పటికీ, మీరు ఎవరైనప్పటికీ, స్త్రీలైనప్పటికీ, పురుషులైనప్పటికీ, ఏ మతస్థులైనప్పటికీ, ఈ అంతఃకరణమనే శుద్ధి ద్వారానే మీరు మోక్షాన్ని పొందాలి. అంతఃకరణ శుద్ధి కనుక లేకపోతే మీరు మోక్షాన్ని పొందలేరు. ఈ జన్మలో కానీ మరొక జన్మలో కానీ, ఈ లోకంలో కానీ మరొక లోకంలో కానీ, మనం పాపాలు చేస్తుంటాం, చెడ్డ పనులు చేస్తుంటాయి, ఎవరి కోసం చేస్తున్నాం మనం? ఈ దేహం కోసం చేస్తున్నాం. ఈ దేహం ఎప్పుడు మనం దగ్గర చేసి విడిచిపెట్టిపో. అంటే మీరు అంతఃకరణ శుద్ధి ప్రయత్నం చేసి సంపాదించుకోవాలి. మీరు ప్రయత్నం చేసి సంపాదించుకోగల సంపాదించుకో, కొంతకాలం సహజంగా మీకు అప్రయత్నంగా వచ్చేస్తుంది. మలం లేని స్థితి నిర్మల స్థితి, మాలిన్యం లేని స్థితి నిర్మల స్థితి. ఎందుకంటే శరీరానికి చెమట ఎలా పడుతుందో, ఈ మనసుకు రాగద్వేషాలు పడతాం. శరీరానికి దుమ్ము ఎలా పడతా ఉంటుందో, ఈ మనసుకు రాగద్వేషాలు పడతాం. అదేవిధంగా శరీరానికి దుమ్ము ఏ విధంగా అయితే మనం కడుక్కుంటున్నామో, అలాగే ఈ మనసులో దోషాలను తీసేసుకోవడం కోసమే ధ్యానం చేయమని, జపం చేయమని, పూజ చేయమని చేయమని ప్రతిరోజు 2 పూటల స్నానం చేస్తున్నాం. ఎందుకు చేస్తాం? శరీరం శుభ్రంగా ఉండాలని. శరీరానికి స్నానం చేయటం ఎటువంటిదో, మనసుకు ప్రార్థన చేయటం అటువంటిది. అదే నువ్వు చేసే జపం కూడా, నువ్వు చేసే ధ్యానం కూడా, నువ్వు చేసే పూజ కూడా నీ మనసు అంతఃకరణ శుద్ధి కోసం చెయ్యి. ఈ ధ్యానం కూడా స్నానమే, జపం కూడా స్నానమే, పూజ కూడా స్నానమే, సత్పురుషుల సహవాసం కూడా స్నానమే. దేనికి స్నానం? మనసుకి స్నానం. దేహధర్మం దేహధర్మే, మానసిక ధర్మం మానసిక ధర్మమే. నాకు ఆకలి వేస్తానంటే మీరు మానసికంగా భోంచేయనంటే, నాకు మంచినీళ్ళు అవుతాయంటే మీరు మానసికంగా పుచ్చుకొని మంచినీళ్ళు అంటే, అంటే దేహాన్ని కూడా శిక్షించాలి. అదే తపస్సు. తపస్సు తపస్సు అంటే ఏమిటి? దేహాన్ని కూడా శిక్షించాలి, మనస్సును శిక్షించాలి, వాక్కును శిక్షించాలి. దేహాన్ని శిక్షించి దేహాన్ని స్వాధీనం చేసుకోవాలి, మనస్సును శిక్షించి మనస్సును స్వాధీనం చేసుకోవాలి, మన మాటను శిక్షించి మాటను స్వాధీనం చేసుకోవాలి. అదే తపస్సు. నేను మిమ్మల్ని శిక్షించడం కాదు, నా దేహాన్ని నేను శిక్షించుకోవాలి, నా దేహాన్ని నేను బాధించుకోవాలి, నా దేహం మీద నా కోపం రావాలి, నా మనస్సు మీద నా కోపం రావాలి, నా మనసుని అదుపు చేసుకోవాలి, నా మాటని అదుపు చేసుకోవాలి. మీరందరూ నా మాట ఏంటో లేదు నాకు కోపం వస్తాను, కానీ నా మనసు నా మాట ఏంటో లేదు నాకు కోపం వస్తాను, కానీ నా మనసు నేను చెప్పిన మాట ఏంటండి, మీరు వినకపోతే నాకు కోపం వస్తుంది. అంటే నా మనస్సుతో నా మాటను ఆపు చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ముందు మాట్లాడతారు తర్వాత ఆలోచిస్తారు, అలా కానీ ముందు ఆలోచించాలి తర్వాత మాట్లాడతారు. అంటే తపస్సు అంటే, తపస్సు అంటే మీరు ఏమనుకుంటున్నారంటే భోజనం మానేయడం తపస్సేమో, స్నానం మానేయడం తపస్సేమో, అదికా తపస్సు అంటే మీ దేహాన్ని శిక్షించి మీ దేహాన్ని బాధించి అది మీరు చెప్పినట్టుగా మీరు ఇలా చేసుకోవాలి. మీ దేహాన్ని మీ మనస్సును శిక్షించి, మీ మనస్సును పిండి, తడిగుడ్డ పిండినట్టు పిండి, మీ మనసును ఎండబెట్టి మీ మనస్సును మీరు చెప్పినట్టుగా మీరు స్వాధీనం చేసుకోవాలి. మీరు చెప్పినట్టు వినేటట్టు మీ మనసును మీరు చేసుకోవాలి. అదేవిధంగా వాక్కు కూడా మీరు వాక్ అనవసరం మాటలు మాట్లాడకుండా ఒక సబ్జెక్ట్ మీద ఒక మాట మాట్లాడేప్పుడు ఎంతవరకు మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు అనేటువంటి బ్రేకులు వేసుకుంటూ మాటలకు కూడా కార్లకు ఎలా బ్రేకులు వేసుకుంటున్నామో అదే మాటలకు కూడా బ్రేకులు వేసుకుంటూ ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడకూడదు మనకి ఎంతవరకు తెలుసో మనకి ఎంతవరకు తెలియదో అని నిర్ధారణకు వచ్చి మన పరిమితుల్లో మనం మాట్లాడుతుంది. అంటే తపస్సు తపస్సు అంటే మీరు ఏం భయపడకండి, తపస్సు అంటే భయపడకండి, తప్పింపు చేయటం దేన్ని తప్పింపు చేయటం, నా వాక్కుని తప్పింపు చేయటం, నా మనస్సును తప్పింపు చేయటం, నా బుద్ధిని తప్పింపు చేయటం, నా శరీరాన్ని తప్పింపు చేయటం, నాకు జ్ఞానానికి సహకరించేటట్టు నా శరీరాన్ని నేను చేసుకోవాలి, ఈ జ్ఞానాన్ని పొందడం కోసం సహకరించేటట్టు నా వాక్కుని నేను స్వాధీనం చేసుకోవాలి, నా మనస్సు ద్వారానే నేను జ్ఞానాన్ని పొందాలి కాబట్టి నా మనస్సు నేను స్వాధీనం చేసుకోవాలి. భగవంతుడు కృష్ణుడు చెప్పినా లేదా రాముడు చెప్పినా యేసుక్రీస్తు చెప్పినా ఏ ఆచార్యుడు చెప్పినా ఏ సద్గురువు చెప్పినా ఏ మహాత్ముడు చెప్పినప్పటికీ నియంత్రణ మీరు ప్రయత్నించేసి ఆ స్థితిని పొందవలసిందే. గురువులు అనేక మంది గురువులు చెప్పొచ్చు, అనేక మంది అవతార పురుషులు చెప్పొచ్చు, కానీ ప్రయత్నం చేసి ఆ వస్తువుని మీరే పొందాలి. బజారులో అనేక మంచి మంచి మందులు ఉండొచ్చు, నాకు రోగం తగ్గాలంటే నేనే మింగాలి.
డాక్టర్ గారు మందు మింగితే నా రోగం పోకుండా నేనే మింగాలి మందు.
ఈ ఆచార్య పురుషులందరూ కూడా వైద్యులాంటి వాళ్ళే, వాళ్ళ మార్గాన్ని చెబుతారు. డాక్టర్ మీద మీ విశ్వాసం కూడా మనకి ఇస్తుంది. ఒక రోగం చూడు బాధపడుతుంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు ఫలానా రోగం అని చెబితే ఆ పేషెంట్ నమ్ముతున్నాడే. మరి భగవంతు చేతిలో భగవంతుడు నీలో ఈ లోపాలు ఉన్నాయి అని భగవంతుడు చెబుతుంటే ఆ లోపాలను ఎలా పరిష్కరించుకోవాలో మార్గాలు సూచిస్తుంటే ఈశ్వరుడు చెప్పిన మాటలు మనం నమ్మటం లేదు, డాక్టర్ చెప్పిన మాటలు మనం నమ్ముతున్నాం. డాక్టర్ చెప్పిన మాట ఏమైనా నమ్మేటప్పుడు భగవంతుడు చెప్పిన మాట మనం ఎందుకు నమ్మటం లేదు? ఓడి మనసులో ఈ దోషం ఉంది, ఈ దోషం ఉంటే నీకు జ్ఞానం రాదు, ఈ దోషాన్ని పట్టుకోవడం మార్గం ఇది అని ఈశ్వరుడు చెబుతుంటే మనకి ఎందుకు నమ్మకం కలగటం లేదు? అంటే ఒక డాక్టర్ మీద ఒక వైద్యుడి మీద విశ్వాసం కూడా మనకి ఈశ్వరుడు మీద లేదు. అంతఃకరణ శుద్ధి అంటే సత్వశుద్ధి, అంతఃకరణ శుద్ధిని సంపాదించుకో, దాన్ని ఎర్రం చేసుకో. ఎంతవరకు నువ్వు ఎర్రం చేసుకున్నంత వరకు మంచిదే, ఇప్పుడే చేసుకో, ఇక్కడే చేసుకో, రేపుకి రూపు లేదు. ఈవేళ చేయలేనివాడు రేపు ఎక్కడ చేస్తావు, ఈ సంవత్సరం చేయలేడు వచ్చే సంవత్సరం ఎక్కడ చేస్తావు, ఈ జన్మలో చేయలేనివాడు వచ్చే జన్మలు ఎక్కడ చేయగలవు, ఈ పరిసరాల్లో చేయకపోతే వచ్చే పరిసరాలు ఎక్కడ చేయగలవు. భగవంతుడు కాంతి చేస్తున్నాడు, మన బుర్రలో కాంతి చేస్తున్నాడు, నువ్వు ఎంత చీకటి పడిపోయింది అనుకుని ఇక్కడ వస్తువులు కనపడవు. అదేవిధంగా మన బుద్ధికి కాంతి ప్రయోగిస్తున్నాడు, మనసులో ఏం గుణాలు ఉన్నాయి చూసుకో అని కాంతి బ్యాటరీ చూపిస్తున్నాడు మన బుర్రలో. నీలో బలహీనతలు ఉన్నాయి, నీలో మంచి గుణాలు ఉన్నాయి, అది సడలించుకోవాల్సింది, ఈ రత్నంగా నడు, ఈ రత్నంగా నడు అని శాస్త్రాన్ని లైట్ వేసి మనకు చూపిస్తున్నాడు. మేఘాల విషయంలో బహు జాగ్రత్తగా ఉండండి. లౌకికులు కూడా కొంతమంది భక్తులుగా ఉండొచ్చు. రామకృష్ణ పరమహంస చెప్పాడు, ఎప్పుడు మలం మీద ఉండే పురుగులు కూడా ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి రెండేళ్ళోసారి మిఠాయి మీదకి వెళ్ళి వాడొచ్చు. అలా కొంతమంది లౌకిక పురుషులు కూడా ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళొచ్చు, ఎప్పుడైనా పూజ చేసుకోవచ్చు. వాళ్ళందరూ భక్తులు అడిగి మీరు భ్రమపడకండి, భ్రమపడితే భ్రాంతిలో పడతారు, భ్రాంతిలో పడితే మోహంలో పడతారు. మీరు ఆ స్నేహాల వల్ల సంగరంగా నాశనం అవుతారు. మలంలో ఉండే పురుగులు కూడా ఎప్పుడైనా మిఠాయి మీద వాడొచ్చు, అంటే మిఠాయికి సంబంధించిన పురుగులను మీరు అనుకోవద్దు. లౌకికులు లౌకికులే, అంటే లౌకికులతో ఎప్పుడు స్నేహాలు చేయొద్దు, వాళ్ళకి బహు దూరంగా ఉండండి అన్నారు. ఎంతఃకరణ శుద్ధి కావాలంటే సత్పురుషుల సహవాసం ఉండాలి, సత్సాంగత్యం అవసరం. ఎంతఃకరణ శుద్ధి కోసమే సహవాసాలు ఉపవాసాలు పెట్టారు. ఉపవాసాలు పెట్టినా, సహవాసాలు పెట్టినా, ఏకాంత వాసాలు పెట్టినా, ఏ వాసాలు పెట్టినా, ఏది పెట్టినా ఎంతఃకరణ శుద్ధి కోసం. ఆహార నియమాలు పెట్టినా, మాటల్లో నియమం పెట్టినా, ఎన్ని నియమాలు పెట్టినా, నియమాలే పరమార్థం కాదు, ఒక పరమార్థాన్ని చేరుకోవడం కోసం ఈ నియమాలు పెట్టారు. నియమాలే మన డెస్టినీ కాదు, ఆ డెస్టినీ చేరుకోవడం కోసం ఈ నియమాలు పెట్టారు. దేహం ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఆరోగ్యం ప్రధానం కాదు, ఆరోగ్యం అవసరమే. అయితే ఆరోగ్యం సర్వస్వం కాదు, మన జ్ఞానం సంపాదించడం కోసం ఈ ఆరోగ్యాన్ని ఉపయోగించుకోవాలి. మీరు ఏ ఫీల్డ్ లో వర్క్ చేయండి, అంతఃకరణ శుద్ధి లేకుండా మీరు ఏది పొందలేరు. మీరు ఏ వృత్తిలో ఉన్నప్పటికీ అహంకారంలో వృత్తిలో ఉండొద్దన్నారు రామస్వామి. అంతఃకరణ శుద్ధి అది జీవితానికి చాలా ముఖ్యం, అది లేకపోతే జ్ఞానం లేదు. అంతఃకరణ శుద్ధి ద్వారానే, ఆ పవిత్రత ద్వారానే, ఏకాగ్రత ద్వారానే మన జ్ఞానాన్ని పొందాలి కాబట్టి ఈ అంతఃకరణ శుద్ధిని మీకు లేకపోతే కష్టపడి సంపాదించుకోమని భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతున్నాడు. ఈ జ్ఞానికి సహజంగా ఉంటుంది, మనల్ని సంపాదించుకోమని చెబుతున్నాడు. ఇది మన ఆస్తి. జ్ఞాన యోగ వ్యవస్థితి, జ్ఞానము యోగం, జ్ఞానములో యోగములో స్థిరంగా ఉండమని చెబుతున్నాడు. జ్ఞానం అంటే ఏంటి, యోగం అంటే ఏంటి? జ్ఞానం అంటే గురువు చెప్పిన మాటలు శ్రద్ధగా వినాలి. ఆత్మ గురించి ఎవరైనా మీకు మాటలు చెబుతూ ఉంటే అది శ్రద్ధగా వినాలి. ప్రకృతి విషయాల వైపు మీ మనస్సు వెళ్లకుండా ఆత్మ గురించి మీరు ముందు శ్రవణం చేశాక, ఆత్మ గురించి మీరు శ్రవణం చేసిన తర్వాత కదా ఆత్మ ఏదైనా తెలుస్తుంది అని శ్రవణం చేయండి. మీ శరీరం మరణించినప్పటికీ మరణం లేని స్థితి ఒకటి మీలో ఉంది, దాని గురించి మీరు శ్రవణం చేయండి. శ్రవణం చేయకపోతే మీకు ఆత్మ గురించి ఏమి తెలుస్తుంది అని శ్రవణం చేయండి. జ్ఞాన యోగ వ్యవస్థితికి మీరు ఏ ఆత్మ గురించి అయితే విన్నారో ఆత్మ అంటే మీరు మనస్సును లగ్నం చేసి ఉంచండి, నిరంతరము లగ్నం చేసి ఉంచండి, ఎప్పుడూ లగ్నం చేసి ఉంచండి, అదే యోగం. ఆత్మ గురించి వినటం, ఆత్మ గురించి మీరు మరణం చేయటం జ్ఞానం. మీరు ఆత్మ గురించి విన్న తర్వాత దాని ఎందు నిరంతరము ఎల్ల కాలంలో సర్వావస్థల్లో సర్వకాలాల్లో మీరు అన్న ఆత్మని మీ మనస్సును నిలబెట్టి ఉంచటమే యోగం. అంటే శ్రవణ ఎలా ఉండాలంటే ఎంత తుకారం గొడవలా ఉండకూడదు. తుకారం పండుగ అని భక్తులు భజన చేస్తున్నాడు, తన గుండి మరిచిపోయాడు, తన మనస్సు మరిచిపోయాడు, తన పరిసరాలు మరిచిపోయాడు. ఆ విఠలు ఆ పాండురంగర మీద ఆ కృష్ణుని మీద పాటలు పాడుకుంటూ ఇలా కన్నీంటికి మొదలుపెట్టినాడు. ఐదింటి వరకు అలా భజన చేస్తున్నాడు తుకారం, కేవలం ఆ పాండురంగడే. ఇంకేదంటే అతని కళ్ళలో పాండురంగడు, హృదయంలో పాండురంగడు, మాటలో పాండురంగడు, అంత పాండురంగ మహిమగా పాడుతున్నాడు పాట. కళ్ళు మూసుకుని పాడుతున్నాడు ఆ పాట కన్నయత్తులు. జనం అపోవడంలో ఎగిపోయాడు. చివరకు ఒక్క పెద్ద మనిషి కూర్చున్నాడు. ఈ ఐదింటి కళ్ళు తెరిచి చూశాడు. చూస్తే ఒక్కడే కూర్చున్నాడు. ఏమో ఈ జనమందరూ ఏమయ్యారన్నాడు. ఎవరందరూ కలిసి సర్దుకున్నారన్నాను. నువ్వు ఒక్కడైనా కూర్చున్నావు చాలా సంతోషం, నువ్వు ఒక్కడైనా ఈ రంగర భజన విన్నావయ్యా నాకు ఇంతకంటే అదృష్టం ఉంది, నువ్వు ఒక్కడైనా శ్రద్ధగా కూర్చున్నందుకు సంతోషం. అంటే వాడేమన్నాడంటే, ఏమన్నా వాళ్ళందరితో పాటు నేనే వెళ్ళిపోదునండి, నీ ముద్దు కింద వేసుకున్న గుడ్డ నాదన్నాడు. వాళ్ళందరితో పాటు నేను వెళ్ళిపోదును, నన్ను మీరేం పొగడకండి. ఈ భజన వినడం కోసం నేను చేతి కూర్చోలేదు, నీ ముద్దు కింద వేసిన గుడ్డ నాది. గుడ్డ కోసం నేను కూర్చున్నాను కానీ నీ రంగర కోసం నేను కూర్చోలేదన్నాడు. అది శ్రవణం అవుతుంది. అది శ్రవణం అండి, చేత ఏకాగ్రతతో వినాలి. అది శ్రవణం. ఈ శ్రవణం చేయాలి. శ్రవణం చేయగా 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 ఈ శ్రవణ భాగ్యం బాధ్యం వచ్చి దరిద్రాన్ని ఎలా దింపేస్తుందో. ఒక మనిషి దరిద్రంతో బాధపడుతుంటే వాడికి బాధ్యం వస్తే దరిద్రాన్ని ఎలా బయటికి పడివేస్తుందో. ఈ శ్రవణం చేయగా చేయగా మీకు జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం కలిగి మీ లోపల ఉన్న అజ్ఞానాన్ని మూలంతో సహా పీకరించి బయటికి దింపేస్తారు. అవి మంచి విషయాలు శ్రవణం చేయగా చేయగా మీ లోపల అజ్ఞానం జన్మ జన్మల నుంచి తరతరాల నుంచి యుగ యుగాల నుంచి మీ లోపల అజ్ఞానం పేరుకుపోయినటువంటి అజ్ఞానం దాన్ని తెంపేసి మూలంతో సహా వేరుతో సహా మీరు శ్రవణం చేసినటువంటి ఈ జ్ఞానం ఆ లోపలికి వెళ్ళి మీ అజ్ఞానాన్ని కత్తిరించి మీ అజ్ఞానాన్ని మొక్కలు చేసి బయటికి దింపేస్తుంది. అంకే శ్రవణం చేయాలి. సమూలంగా మూలంతో సహా కత్తిరిస్తుంది అది. అయితే మన భారతదేశంలో దురదృష్టం ఏంటంటే ఒక రాయికి ఇస్తుంది వీరు ఆచార్యుడికి ఎవరు, ఒక రాయికి ఇస్తుంది వీళ్ళు గురువుకి ఎవరు, ఒక రాయికి ఇస్తుంది వీరు అవతార పురుషుడికి. ఇది మన దురదృష్టం. ఇప్పుడు సైంటిస్టులు పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు అనుకోని వాళ్ళకు కూడా వినలేదు ఈ దేశంలో. అందుకే వాళ్ళు అమెరికా పోతున్నారు. ఏ సబ్జెక్ట్లో నిష్ణాతులు ఉన్నారంటే వాడికి తిండి కూడా లేదు ఈ భారతదేశం. అందుకే ఇతర దేశాలు చెల్లాచిగురైపోతున్నారు. ఒక రాయకుండా విరువులే కూడా లేదు జ్ఞానికి దేశం. ధర్మస్వామి ఎదురుగున్న కూర్చి వీళ్ళు ఊరికి ఆర్థిక కూరలు ఇచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసి అత్తాలకు అత్తా అత్తిపడి తెచ్చేసి అక్కడ పడేశ్వరం. ఎందుకు ఈ ఆర్తకర్పూరాలు ఎందుకు, ఈ దండలు ఎందుకు, నాకు భగవాన్ అనివరకు ఈ దండలు ఎందుకు, ఈ ఆర్తకర్పూరాలు ఎందుకు, ఈ గొడవ అంత ఎందుకు, ఈ ఖర్చు అంత ఎందుకు, ఎప్పుడైనా టైంకి కాస్త నాలుగు మెతుకు తెచ్చి పెట్టండి దీనికి చాలు. మీరు టైంకి ఏదో నాలుగు మెతుకు తెచ్చి పెట్టండి. ఈ ఆర్తకర్పూరాలు ఏంటి, ఈ కొబ్బరికాయలు ఏంటి, ఈ దండలు ఏంటి, ఎందుకు అనవసరం ఖర్చులు ఏంటి. మీ దేహం నిలబడాలంటే కొంచెం అన్నం ఉండాలి, కొంచెం ఆహారం ఉండాలి, సరిపోతుంది. అదే దేహం నిలబడటం కోసం ఇది శవం. మళ్ళీ ఈ శవానికి దండలు కూడా భగవానికి మొట్టమొదటి పుట్టినరోజు విరుద్భక్ష కూడా చేశారు. అది భగవాన్ అన్నట్టే ఎందుకో ఈ శవానికి మళ్ళీ అహంకారం కూడా ఎందుకన్నట్టు. పుట్టినరోజునే నేను లేదు, నేనే తలంపు ఎక్కడ పుట్టిందో విచారణ చేసుకోవాలి. కానీ మళ్ళీ శరీరాన్ని అలంకరించి శవాన్ని అలంకరించి శరీర భావాన్ని పెంచుకోవడం ఎందుకన్నట్టు. అసలు జ్ఞానానికి విలువ లేదండి. వెంకటేశ్వరం దగ్గర కడుతున్నారు. వెంకటేశ్వరానికి ఒక మాట చెబుతున్నాడు, నేను తిరుపతి వెళ్ళొద్దాను కదా నేను చెప్పింది, నీ గ్రామం వచ్చి ఎవరైనా పురాణం చేస్తే వాళ్ళకి రూపాయి ఇవ్వడానికి మీకు బాధ వస్తుంది. మీరు తిరుపతి వెళ్ళి రావడం 400 అవుతుంది. ఆ పురాణం చెప్పే వాళ్ళకి మీరు కనీసం దారి ఖర్చులు ఇవ్వడానికి కూడా మీరు బాధపడవచ్చు. జ్ఞాన యోగ వ్యవస్థ తిరిగి జ్ఞానంలో యోగంలో స్థిరంగా ఉండండి, దాన్ని ఏకాగ్రంగా నిలబెట్టండి. స్థలే మన స్వస్థత క్రియ భక్తి యోగ బోధాక్ష నిశ్చితం. మీ హృదయస్థానంలో ఆత్మస్థలంలో మీరు ఎప్పుడు మనస్సును నిలబెట్టడమే అదే జ్ఞానం, అదే యోగం, అదే ధ్యానం, అదే కర్మ, అదే పూజ. దానం ఎందుకు చేయమన్నారంటే దానం చేయడం దాంధికం కోసం దానం చేయకూడదు. యేసు చెబుతాడు నీ కుడి చేయి చేసి పని కూడా ఎడం చేయకు తెలియకూడదు. పబ్లిసిటీ కోసం చేయకూడదు. గాంధికం కోసం బట్టలు తొడకూడదు. గాంధికం కోసం మాటలు మాట్లాడకూడదు. గాంధికం కోసం వేషాలు వేయకూడదు. గాంధికం కోసం కపట వేషాలు వేయకూడదు. గాంధికం లేకుండా జీవించిన వాడికే జ్ఞానం కలదు. దాంధికం లేకుండా మాట్లాడండి. దాంధికం లేని వస్త్రాలు ధరించండి. దాంధికం లేకుండా ఆచరణ ఉండాలి. మన దైనందిన జీవితంలో దాంధిక జీవితానికి దూరంగా ఉంటాము. అంత దగ్గర పడుతున్న జ్ఞానానికి దాంధిక జీవితానికి దూరంగా ఉండడం చాలు మీకు జ్ఞానం కలుగు. కృత్రిమ జీవితానికి దూరంగా ఉండండి చాలు జ్ఞానం కలుగు. వస్త్ర ధారణలో నోటితోడు మాటలు మన మనస్సులోకి వచ్చే ఆలోచనలు దాంధికానికి దూరంగా ఉంటే వాడిని జ్ఞానం వచ్చి వాడిని శిరస్సు మీద పడుతుంది వాడిని వరిస్తుంది. దానం అంటే నువ్వు దానం ఎప్పుడు చేయాలి? ఇప్పుడు అందరూ దానాలు చేస్తున్నాడు. ఇప్పుడు స్వామి వివేకానంద చెప్పాడు, ఇప్పుడు దానాలు ఎటువంటి దానాలు చేస్తున్నాడట, నీళ్లు జరుగుతున్న చోట నీ తవ్వించండి, ఎవరు తవ్వించడం, మీ గంగానది పక్కనే తవ్విస్తా ఉన్నారు. ఇంకా ఇక్కడ అయితే అందరూ చూస్తారు కదండి గొప్ప కోసం. దానం అంటే ఎలా ఉండాలంటే దానం మీరు ఇచ్చే దానం నిర్మలంగా ఉండాలి, ఆడంబరం లేకుండా ఉండాలి, పబ్లిసిటీ లేకుండా ఉండాలి, అది రెండో కంటి వాడికి తెలియకుండా ఉండాలి, భయంతోటి ఇవ్వాలి, సిగ్గుతోటి ఇవ్వాలి. వారిని మీ ఇంటికి రప్పించుకోకుండా మీరే వారి ఇంటికి వెళ్ళి పుచ్చుకుంటారో పుచ్చుకోరో ఏమైనా అనుకుంటారే, నిశ్చబ్దగా జుడింతో ఇవ్వాలి. వాళ్ళ మీ ఇంటికి రప్పించుకోకుండా మీరే వారింటికి వెళ్ళి 20 రూపాయలు ఇస్తే పుచ్చుకుంటారో పుచ్చుకోరో, మన ఇస్తే ఏమైనా అనుకుంటారేమో అని అనుమానంతో ఇవ్వాలి, శ్రద్ధతో ఇవ్వాలి, సిగ్గుతో ఇవ్వాలి, భక్తితో ఇవ్వాలి. ఎవరికి తెలియకుండా ఈ కుడి చేయి చేసి పని మీయడం చేయి కూడా తెలియకుండా కేవలం ప్రశాంతిగా శాంత చిత్తముతోటి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకు ఉపయోగపడేలాగా ఎక్కడ అవసరమో ఎప్పుడు ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తెలుసుకుని ఇస్తే ఈశ్వరుడు సంతోషిస్తారు వాడి కాదు. స్వామి వివేకానంద చెప్పినట్టు గంగానది పక్క నువ్వెందుకు, గంగానదిలో నీళ్ళందరూ తాగొచ్చుంది అక్కడ నువ్వెందుకు? ఎవడైతే బాధపడుతున్నాడో వాడికి దానం చేయాలి, ఎవడైతే కష్టాల్లో ఉన్నాడో వాడికి ఓడాల్సినట్లు చెప్పాలి. ఎవరైతే కష్టాల్లో ఉన్నవాడికి, నష్టాల్లో ఉన్నవాడికి, బాధలు పడుతున్న వాడికి, సంసార భారం నీళ్ళు లేని వాడికి వారికి ప్రీతితో ఆని మీ ఇంటికి రప్పించుకోకుండా మీరు ఆ దరిద్రుడి ఇంటికి వెళ్ళి వారు ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడో మీరు వాడి దగ్గరికి వెళ్ళి ఎవరికి తెలియకుండా రహస్యంగా వారిని ఏం అనుకోవద్దని చెప్పి మీరు గొప్పగా గొప్ప కోసం కాకుండా మీరు సిగ్గుపడుతూ మీరు తప్పనిసరిగా పుచ్చుకోవాలని మీరే వారికి మనం చేస్తూ ముష్టివాడికి ఇలా పావులు విసిరేసినట్టు విసిరేయకుండా శ్రద్ధతోటి భక్తితోటి లజ్జతోటి అలాగిస్తే ఈశ్వరుడు సంతోషిస్తారు వాడి కాదు. ఈశ్వరుడు సంతోషించి ఆ రోజున ఆ శకంలో మీకు జ్ఞాన సింహాసనంలో మిమ్మల్ని కూర్చోబెడతారు. కొంతమంది ఏమంటారంటే ఎవరు భోజనం ఉపకారం చేశామండి, వాళ్ళకి ఏం కృతజ్ఞత లేదండి, మమ్మల్ని మీరు చేసిన ఉపకారంతో మర్చిపోయారండి. ఏంటి ఏం దానాలండి? ఎవరికైతే మీరు దానం చేశారో వాళ్ళు మిమ్మల్ని మీకు మర్చిపోయినా పర్వాలేదు, వాళ్ళు మీకు తిరిగి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, సంతోషించవలసింది మీరు ఎవరికైతే దానం చేశారో వాళ్ళు కూడా సంతోషించవలసింది. వాళ్ళు మీకు మోక్షాన్ని ఇవ్వరు, వాళ్ళు మీకు పుణ్యాన్ని ఇవ్వరు, వాళ్ళు మీకు కాంతిని ఇవ్వరు. మోక్షాన్ని ఇచ్చేది ఈశ్వరుడు, సంతోషించవలసింది ఈశ్వరుడు, మీకు శాంతిని కలిగేసింది ఈశ్వరుడు, మిమ్మల్ని జ్ఞాన సింహాసనంలోకి వచ్చేవలసింది ఈశ్వరుడు. మీరు ఎవరికైతే దానం చేశారో వాళ్ళు మీకు తిరిగి కృతజ్ఞతగా ఉండాలని, వాళ్ళు మీకు తిరిగి బానిసలుగా ఉండాలని మీరు అనుకుంటే ఫలితం ఆశిస్తున్నారు కదా, అప్పుడు దానాలు అవుతున్నాయి. అది దానం కాదే, రత్నం ఆలోచించేది తిరిగి ప్రతిఫలం ఆలోచించేది దానం కాదే. అది దానమా? అది దానమా లేదు బంధమా? అది హింస లేదా అహింస? అది పుణ్యమా లేదా పాపమా? మీరు దానం చేసినట్టు ఈశ్వరుడు తెలిసినా తెలియదా? తెలుసు. అది కూడా ఇంకెందుకు మీకు వాడు మాట్లాడడానికి మీకు ఆ పాపం ఫలితం ఏదో ఆ శిక్షది ఈశ్వరుడు వాడికి ఇస్తాడు. మీకెందు వాడికి ఏ శిక్ష ఇయ్యాలో, ఎప్పుడు వెయ్యాలో, ఎక్కడెయ్యాలో, ఏ రూపంలో వెయ్యాలో, వాడు ఏ అసలులోకి, ఏ క్షుద్ర జంతువులోకి, ఏ క్షుద్ర యోనులోకి వాడిని ఇసిరేయ్యాలో అదంతా ఈశ్వరుడు చూసుకుంటాడు. అది ఈశ్వరుడు పని, అది మీ పని కాదు. భగవంతుడు భగవద్గీతలో చెప్పింది ఒకటే, మీ పనేది మీరు చెయ్యండి, నా పనేది నేను చేస్తాను, మీ వంతేది మీరు చెయ్యండి, నా వంతేది నేను చేస్తాను. మన వంతు మనం చెయ్యి మానసాన్ని వంతాన్ని చేయమంటున్నాం. ఎందుకు దానం చేయాలి? ఎందుకు దానం చేయవలసిన పని ఏంటి? ఎవరైతే దానం చేస్తున్నాడో వాళ్ళను పాపం తగ్గుతుంది, వాళ్ళను దోషం తగ్గుతుంది, వాళ్ళను ద్వేషం తగ్గుతుంది, వాడు అంతఃకరణ శుద్ధి అవ్వడం కోసం ఈ దానం వాళ్ళకి ఉపయోగపడుతుంది. కాబట్టి దానం చేయమంటున్నాడు, కానీ గొప్పల కోసం చేయమంటుంది. గొప్పలు చెబితే తెప్పలు తప్ప గొప్పల కోసం చేయమంటలేదు దానాలు. భగవంతుడు ఎందుకు చెబుతుంటున్నాడంటే మీ మనస్సు శుద్ధి అవ్వడం కోసం, మీరు మోక్షం పొందడం కోసం, మీకోసమే మిమ్మల్ని నిర్మలంగా చేయమంటున్నాడు. కానీ గొప్పల కోసం చేస్తే గొప్పలు ఎందుకైతే మీ అంతఃకరణ శుద్ధి అవ్వదు, అంతఃకరణ శుద్ధి అవ్వకపోతే మీకు మోక్షం రాదు. మీరు దానం ఎందుకు చేయమంటున్నాడు మీరు అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని ఆచరించండి. అర్థం చేసుకుని ఆచరిస్తే బరువు ఎవరైతే దానం చేస్తున్నాడో ఆ దానం చేయడం వల్ల వాళ్ళు పాపాలు తగ్గిపోతాయి, వాళ్ళు బలహీనత తగ్గిపోతాయి. అంచేత దానం చేయమంటున్నాడు. మరి ఆడి కృతం చేసి మీకెందుకు ఇంకా సత్పాత్ర దానం? అక్కడ దానం చేయనా చేయొచ్చినా చేయకూడదా? అది తగినా తగదా? మనం ఏదైనా 10 రూపాయలు ఇస్తే ఉపయోగపడతా ఉపయోగపడవు అంటే పాత్ర తెలుసుకుని మీరు దానం చేస్తే అప్పుడు మీ పాపాలు కొన్ని తగ్గుతాయి. అంచేత దానం చేయ మరేం చేస్తాం? గొప్పల కోసం చేస్తున్నాం, పేర్లు కోసం గొప్పల కోసం చేస్తున్నాం. చివరికి ఈ పేర్లు ఊరేగింపులు మిగితే అక్కడ నరకం. అలవాట్లే కదా మనకు సంఖ్యలు, అలవాట్లే కదా మనకు బంధాలు. ఈ పేర్లు చచ్చిపోయిన తర్వాత కోర్టులు అబద్ధాలు అని అంటే అక్కడ కూడా అబద్ధాలు ఆడతారు. అక్కడ యమధర్మరాజు దగ్గర అంటే కోర్టు అబద్ధాలు చెప్పి అలవాటు చేయాలి. అక్కడ కూడా అయ్యే చెబుతా ఉంటారు. అలవాట్లే కదా మనకు బంధాలు, అలవాట్లే కదా మనకు వ్యాధులు. మన అలవాట్లే మనకు వ్యాధులుగా సంబంధించారు. ముందేమో పొరపాటు, తర్వాత అలవాటు, తర్వాత గ్రహపాటు. ఏదో పొరపాటు అయిపోయింది అంటారు. ఈ పొరపాటు ఎక్కడ దాకా ముదురుతుంది? అలవాటు దాకా ముదురుతుంది. ఆఖరి నాడు గ్రహపాటు ఏంటంటారు? అప్పుడు ఏ శనిగ్రహం మీద పెట్టేస్తారు అంటారు. అక్కడి నుంచి ఏం చేస్తారు? ఎవరో చెబుతారు శనిగ్రహం పూజలు చేయమని. అక్కడి నుంచి పూజలు పురస్కారాలు మీ శనిగ్రహం మొదలు పెడతారు. దానం నువ్వు అంతఃకరణ శుద్ధి కోసమే నువ్వు దానం చెయ్యి. నువ్వు పవిత్రులు అవ్వడం కోసం నువ్వు దానం చేయి. నువ్వు చేసే ప్రతి దానం కూడా నువ్వు పవిత్రులు అవ్వడం కోసం నీకు ఉపయోగపడుతుంది. నువ్వు జ్ఞానవంతులు అవ్వడం కోసం నీకు ఉపయోగపడుతుంది. నువ్వు శుద్ధులు అవ్వడం కోసం నీకు ఉపయోగపడుతుంది. నీ బుద్ధిలో లోపాలు రాలిపోవడానికి నీకు ఉపయోగపడుతుంది. నువ్వు కనుక దానం నిర్మూలంగా నిశ్చలంగా మొహమాటం లేకుండా చేస్తుంది. మొహమాటాల కోసం చేయొద్దు, అవసరాలు చూసి చేయాలి. మొహమాటం కోసం దానం చేయమని చెప్పడం లేదు, ఎక్కడైతే అవసరమో అక్కడ చూసి చేయమంటున్నారు. దానం ధమశ్చ, ధమశ్చని బాహ్యేంద్రియ నిగ్రహం, ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి, ఇంద్రియాలను శిక్షించాలి, ఇంద్రియాలను స్వాధీనంలో చేసుకోవాలి. ఇంకేంటంటే ఇంద్రియాలే మనకు దుఃఖాన్ని తీసుకొస్తున్నాయి, ఇంద్రియాలే మన పతనానికి కారణం. ఇంద్రియాలు కనుక మన స్వాధీనం లేకపోతే, ఇంద్రియాలు కనుక వెచ్చలివిడిగా ఉంటే మనకు జ్ఞానం కలగదు. పంచేంద్రియ కలు నదిలోన దూరుచో, నదిని నువ్వు ఉండబోయి అరుణాచల. ఒక మనిషిని ఒక ఇంద్రియం చాలు పాటు చేసేయటం కోసం, అది అన్ని ఇంద్రియాలు మన స్వాధీనం లేనప్పుడు ఆ మనిషిని ఈజీగా పతనం అయిపోతాడు. ఒక ఇంద్రియంలో కనుక బలహీనత ఉంటే ఆ మనిషి పతనం అయిపోతున్నట్టు ఒక ఇంద్రియం చాలు. అన్ని ఇంద్రియాలు తన స్వాధీనం లేనప్పుడు ఆ మనిషి పతనం అవుతానని వేరే చెప్పక్కర్లేదు. అని ఇంద్రియాలు ఎందుకు స్వాధీనం చేసుకోవాలి? నా ఇంద్రియాలను ఎందుకు స్వాధీనం చేసుకోవాలి? నా ఇంద్రియాలు నా స్వాధీనంలో ఉంటేనే కానీ నేను జ్ఞానం పొందటానికి నాకు సహకరిస్తాయి. నా ఇంద్రియాలు నాకు స్వాధీనంలో ఉంటే నాకు ఉపకారం చేస్తాయి, నా ఇంద్రియాలు నాకు స్వాధీనం లేకపోతే నాకు అది అపకారం చేస్తాయి. లక్ష్మణుని జితేంద్రియుడు అన్నారు, అంటే ఇంద్రియాలను జయించిన వాడు. దాని మీద లక్ష్మణుని జితేంద్రియుడు అంటారు, రాముడు మాట ఏంటంటే రాముడు అతీంద్రియుడు అన్నారు. లక్ష్మణుడు కదా జితేంద్రియుడు అంటే ఆయన ఇంద్రియాలను జయించాడు వాడు. మరి రాముడు మాట ఏంటి? వాడు అతీంద్రియుడు అంటే ఆయన ఇంద్రియాలు ఉన్నాయి ఆయనకే తెలియదు, అది పరాకాష్ట. అంటే ఇంద్రియాలు ఉన్నాయి, మన ఇంద్రియాలు నిగ్రహించుకుంటున్నాం, మన ఇంద్రియాలు మన స్వాధీనంలో ఉన్నాయి, లక్ష్మణుడు తెలుసు ఇంద్రియాలు నిగ్రహించుకున్నాడు. కానీ రాముడు ఎటువంటి వాడట? తనకి ఇంద్రియాలు ఉన్నాయని సంగతి కూడా తను తెలియదట, ఇంకోడికి ఇంద్రియాలు. రాముడేమో అతీంద్రియుడు, లక్ష్మణుడు జితేంద్రుడు. సమస్య ఉన్నాడు, నాకు శరీరం ఉందని, ఆ శరీరానికి రెండు చేతులు ఉన్నాయని మీరు చెబుతుంది నాకు తెలుస్తుంది. వాడికి ఇంక ఇంద్రియాలు కూడా, నాకు శరీరం ఉందని, ఆ శరీరానికి రెండు చేతులు ఉన్నాయని మీరు చెబుతుంది నాకు తెలుస్తుంది. నేను పొందవలసిందేదో పొందాను, నేను తెలుసుకోవలసిందేదో నేను తెలుసుకున్నాను. ఇంక నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు ఇంకా నియమాలతోటి పని లేదు, నేను స్వేచ్ఛగా ఉండొచ్చు రంగాను అంటారు. అయితే నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు, నీకు నియమాలు అక్కర్లేదు అంటున్నావు, ఒక పిల్లని తీసుకొస్తాను, నీకు పెళ్లి చేస్తాను చేసుకుంటా అంటాడు భగవాన్. అంటాడు ఏనుగు ఎక్కిన తర్వాత గాడికి ఎక్కాలి, నీ ఎవడుకుంటుంది ఏమన్నా ఏనుగు తిరిగి అలవాటు ఉన్నాడు గాడికి ఎక్కిస్తానంటే ఎవడని ఎక్కుతాడు? ఏనుగు ఎక్కిన తర్వాత గాడిని ఎక్కాలి ఎవడుకుంటుంది? దాని అర్థం ఏంటంటే ఒకసారి ఆత్మసుఖం చూసిన తర్వాత, ఒకసారి ఆత్మవైభవం చూసిన తర్వాత, ఆ మోక్షానందం పొందిన తర్వాత విషయానందం ఎవరికి కావాలయ్యా? మోక్షానందం ఏనుగు లాంటిది, విషయానందం గాడి లాంటిది. ఏనుగు ఎక్కిన తర్వాత గాడి ఎక్కాలి ఎవడుకుంటుందండి? ఎదికి నిద్రో నన్ను ఇతరులు లాగగా, ఇది నీకు న్యాయమా అరుణాచలం? ఓ అరుణాచలేశ్వరుడా, ఏంటి అలా నిద్రపోతున్నావంటే? అది కాండి, ఒక ఇంట్లో దొంగలు వచ్చారని కూడా మాట వస్తుంది. ఆ యజమానురాలు లేచి దొంగలు దొంగలు అంటే అంటే ఆ భర్త అలా మంత్రానికి సరిపడుతున్నాడు అనుకో లెగడనుకోండి ఏమంటుందండి? మంత్రానికి సరిపడి పడుకోండి లెగడనుకోండి పిల్లలు ఏమంటుంది? ఊరి ముద్దు లెగడ దొంగలు పట్టిపోతున్నారు, దొంగలు పట్టిపోతున్నారు, వస్తువులు పట్టిపోతున్నారు, అలా పడుకుంటానని లేవని ముగ్గురు తడుతుంది అంతే కదా. అంటే అరుణాచలేశ్వరుడు అలా పెడుతున్నాడు రామస్వామి. ఓ అరుణాచలేశ్వరుడా, ఏంటి వాళ్ళని నిద్రపోతున్నావు, నీ తెలియకుండా నిద్రపోతున్నావు, ఇంద్రియాలని దొంగలను లాక్కుపోతున్నాయి, నన్ను నాశనం చేస్తున్నాయి, నన్ను పతనం చేస్తున్నాయి, భవిష్యత్తులో అనేక జన్మలు రావడం కోసం తగిన వాసనలు తీసుకొచ్చిన ముంచేస్తున్నాయి, ఇంద్రియాలను జయించలేకపోతున్నాను, ఇంద్రియాలను లాక్కుపోతున్నాయి, విషయాల్లోకి లాక్కుపోతున్నాయి, అరణ్యాల్లోకి లాక్కుపోతున్నాయి, ఇంద్రియాలు నన్ను లాక్కుపోతుంటే నువ్వు నన్ను కాపాడాలి, అలా నిద్రపోతావంటే నువ్వు లేదు, నన్ను రక్షించు, నన్ను కాపాడు, ఇంద్రియాలైన దొంగలు, ఇంద్రియాలైన రాక్షసులు, ఇంద్రియాలను తొంటరులు, ఇంద్రియాలను నికృష్టులు నన్ను పతనం చేస్తున్నాయి, ఇంద్రియాలు నేను జయించలేకపోతున్నాను, ఆలోచించి నేను జారిపోయాను, నాలోంచి నేను పడిపోయాను, ఏనాడు ఇంద్రియాలు నన్ను లాక్కుపోతున్నాయి, ఇంద్రియాలు నన్ను సుఖపడటం లేదు, ఒక ఇంద్రియం కూడా నేను చెప్పినట్టు వినటం లేదు, పైగా నాకు కష్టాలు తీసుకొస్తున్నాయి, నాకు నష్టాలు తీసుకొస్తున్నాయి, నాకు బాధలు తీసుకొస్తున్నాయి, నాకు భారాలు తీసుకొస్తున్నాయి, ఇంద్రియాలు నన్ను పతనం చేసి ఇంద్రియాలు నన్ను లాక్కుపోతున్నాయి, నన్ను ఎక్కడ తీసుకెళ్తాయో తెలియటం లేదు, కింద పతనం అయ్యాను, ఈ పతనం ఎక్కడికి అంతమవుతుందో నాకు తెలియటం లేదు. ఓ అరుణాచలేశ్వరుడా, నేను నమ్ముకుని ఇక్కడికి వచ్చాను, నువ్వేం ఎరగనట్టు, నీకేమి తెలియనట్టు, అలా వృద్ధిగా నిద్రపోతుంటే నన్ను ఎవరు రక్షిస్తానయ్యా? నువ్వు నమ్ముకుని నేను వచ్చాను, నువ్వు ఆధారాన్ని ఇక్కడికి వచ్చాను, నువ్వే సర్వస్వాన్ని ఇక్కడికి వచ్చాను, నేను శరణాగతి చేరాను, లేక భారంతో నీ నెత్తి మీద వేశాను, నువ్వేమి తెలియనట్టు నిద్రపోతున్నావు, నా ఇండియాలు నన్ను పాడు చేస్తున్నాయి, నా అంకారు నన్ను పాడు చేస్తుంది, నా మాస్టర్ని పాడు చేస్తుంది, నువ్వు నిద్రలోంచి లేచి నన్ను రక్షించాలి, కానీ నువ్వు గురొచ్చి నిద్రపోతుంటే ఎవరు ఏం చేస్తుంది? నా చేస్తుంది ఇది నీకు న్యాయముగా ఉందా? ఎదికి నిద్ర నన్ను ఇతరులు లాగగా, ఇది నీకు న్యాయమా? ఇది నీకు సహేతుకమా? ఇది ఏతుకమా? ఇది ధర్మమా? ఏమి ధర్మం అయ్యా ఇది? ఇవాళ నిద్రపోవడం ధర్మమా? నేను నమ్ముకుని వచ్చాను కదా, అంటే నువ్వు రక్షించవలసిన బాధ్యత నీకు లేదా? ఏమి నిష్ఠరమైన మాటలు మాట్లాడుతున్నాను చూడండి. ఎటుకీ నిద్ర ఇలా ఎంతకాలం నిద్రపోతావా? ఎంతకాలం నిద్రపోతారు? ఏదికి నిద్ర? నన్ను ఇతరులు లాగా, ఇతరులు అంటే ఎవరు? ఇంద్రియాలు. మీ ఇంద్రియాలు కనుక మీ స్వాధీనంలో ఉంటే లోకం మిమ్మల్ని ఏమి చేయలేదు. మీ ఇంద్రియాలు కనుక మీ స్వాధీనంలో ఉంటే ఈ లోకం యొక్క ఈశ్వరుడు కూడా మిమ్మల్ని ఏమి చేయలేదు. మన శత్రువులు ఎవరో బయట ఉన్నారనుకుంటాం, మన ఇంద్రియాలే మన శత్రువులు. మన ఇంద్రియాలతో లోకంలోని విషయాలు అనుభవించడం కోసం మన ఇంద్రియాలను మనం మోహంలో పెడుతున్నాయి. కానీ లోకం ఎప్పుడు మనం అడగలేదు, నేను మోహించాను. కానీ లోకం ఎప్పుడైనా అడిగిందే మనం యజ్ఞ యజ్ఞం చేయాలి. అంటే యజ్ఞం చేయటం అంటే ఏంటి? ఫలాపేక్ష లేకుండా చేయాలి. మీరు ఏడు రూపాయలు ఖర్చు పెట్టుకోకర్లేదు. యజ్ఞం చేయటం అంటే ఏంటంటే మీరు ఫలితాన్ని ఆశించకుండా, రిటర్న్స్ ఆశించకుండా, ఫలాపేక్ష లేకుండా ఎవరైతే పని చేస్తున్నారో వాడు యజ్ఞం చేస్తున్నట్టే. మీరు ఏదో కొంత నెయ్యి పట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో చేస్తే యజ్ఞం అయిపోయింది అనుకుంటున్నారు. అది కాదు. మీరు ఫలాపేక్ష లేకుండా మీరు పని చేస్తే మీకు రెండు లాభాలు ఉన్నాయి. ఫలాపేక్ష లేకుండా మీరు పని చేస్తుంటే మీకు ఫలితం ఇస్తారు అంతఃకరణ శుద్ధి. యజ్ఞం యొక్క లాభం యజ్ఞం. యజ్ఞం చేయటం అంటే మీరు స్వార్థం లేకుండా పనిచేయాలి. ఇప్పుడు మన పరమార్థం ఏంటంటే మన స్వార్థమే మన పరమార్థం. మన దేహానికి పరిమితం అయిపోయాం, మన అహంకారానికి పరిమితం అయిపోయాం, మన స్వదేహానికి పరిమితం అయిపోయాం, లోపల అజ్ఞానానికి పరిమితం అయిపోయాం, ఆరోగ్యశాలకు పరిమితం అయిపోయాం. వీటి కోసం, ఈ దేహం కోసం, ఈ శవం కోసం మనం దేవుని ప్రార్థిస్తున్నాం, ఈ శవం కోసం దేవుని కోరుతున్నాం, ఈ శవం కోసం దేవుని ప్రార్థిస్తుంటే మనం యజ్ఞం ఎలా చేస్తాం? మన స్వార్థం లేకుండా పనిచేస్తాము. ఎవరైతే స్వార్థం లేకుండా పని చేస్తున్నాడు వాడి యజ్ఞం చేస్తున్నట్టు లెక్క. ఆ యజ్ఞం మన పరిశుద్ధిని చేస్తుంది, పవిత్రం చేస్తుంది, వాడి జ్ఞానాన్ని సింహాసనం మీద చక్రవర్తిని చేస్తున్నట్టు భగవంతుడు వాసుదేవుడు. నేను చెప్పడం లేదు ఈ మాట, నేను మనం చెప్పడానికి. నిరంతరం నా దేహం నాకు జ్ఞాపకం వస్తుంటే, నిరంతరం నా అహంకారం నాకు జ్ఞాపకం వస్తుంటే, నిరంతరం నా అజ్ఞానం నాకు జ్ఞాపకం వస్తుంటే నేను యజ్ఞం ఎలా చేస్తానండి? మన జీవితం ఎప్పుడైనా మన దేహాన్ని మర్చిపోయాం? మన జీవితం ఎప్పుడైనా మన అజ్ఞానాన్ని మర్చిపోయాం? నేను నిన్ను మరిచిపోయి ఎప్పుడు మెదటి వాడిని ప్రేమించాను? అని నేను మరిచిపోకపోతే నేను ఎదుటి వాడిని ఎలా ప్రేమించగలను? నేను ఉన్నంత కాలం, నాది ఉన్నంత కాలం ఎదుటి వాడిని ఎలా ప్రేమించగలను? నేనే జ్ఞాపకం వస్తాను, నాదే జ్ఞాపకం వస్తుంది. జ్ఞానికి నేను లేదు, జ్ఞానికి నాది. భగవంతుడు ఒకసారి చెబుతాడు, ఒకవేళ నీ ఇంట్లో వాళ్ళ మీద నీకు మమకారం ఇచ్చి పెట్టకపోతే లోకం అందరి మీద మమకారం చూపించు. అలాగే మమకారం దాకా స్వార్థం లేకుండా పనిచేస్తున్నాడు, అహంకారం లేకుండా ఎవడైతే పనిచేస్తున్నాడు, మిస్టర్ ప్రీతి కోసం ఎవడైతే పనిచేస్తున్నాడు వాళ్ళు యజ్ఞం చేస్తున్నట్టు లెక్క అని భగవంతుడు చెబుతున్నాడు. సర్వసాధారణంగా మీ అందరి ఉద్దేశం ఏంటి? ఇక్కడ యజ్ఞాలు చేస్తుంటే చచ్చిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళిపోవచ్చు. ఆ స్వర్గలోకంలో ఎంత చెప్పుకుంటారు పోనీ? మీరు స్వర్గంలో సుఖం ఉందనుకుంటున్నారు. మీరు ఆత్మస్వరూపం కనుక పొందితే, మీ లోపల సుఖాన్ని కనుక మీరు పొందితే, మీ స్వరూప సుఖాన్ని కనుక మీ అనుభవం తెచ్చుకుంటే, ఈశ్వరుడు కూడా విష్ణువు కూడా బ్రహ్మ కూడా ఇంద్రుడు కూడా యమలోకానికి అధిపతి కూడా మిమ్మల్ని చూసి అసూయపడతారండి. వాళ్ళు మిమ్మల్ని చూసి అసూయపడతారు, దేవతలు మిమ్మల్ని చూసి అసూయపడతారని మీరు జ్ఞానం పొందండి. ఈశ్వరుడు విష్ణువు బ్రహ్మదేవుడు వాళ్ళు అనుభవించే సుఖానికంటే మీరు ఆత్మను తెలుసుకుంటే జ్ఞానం అనుభవించే సుఖంలో వాళ్ళు అనుభవించే సుఖం కోటేవుతుంది. వైకుంఠంలో వాళ్ళు అనుభవించే వాళ్ళ సుఖాలు, స్వర్గలోకంలో వాళ్ళు అనుభవించే సుఖాలు, కైలాసంలో వాళ్ళు అనుభవించే సుఖాలు మీ కనుక ఆత్మను తెలుసుకుంటే మీ సుఖంలో వాళ్ళకు కోటేవంతో ఉండదు. సరి కదా, మిమ్మల్ని చూసి వాళ్ళు అసూయపడతారు. భగవంతుడు మిమ్మల్ని చూసి అసూయపడతాడండి, అది జ్ఞానం యొక్క వైపు. ఈ మనస్సు మిమ్మల్ని మాయ చేస్తుంది, ఈ మనస్సు మిమ్మల్ని మోహపరుస్తుంది. ఇక్కడ ఆత్మను సుఖాన్ని వదిలేసి, ఇక్కడ ఆత్మను మైపింపజేసి, ఇక్కడ ఆత్మలో అపారమైన సుఖం ఉంది, ఇక్కడ నిధి ఉంది, ఇక్కడ బంగారపు గని ఉంది, ఈ గని సుఖాన్ని అనుభవింపజే చేయకుండా ఎక్కడో చచ్చిపోయిన తర్వాత స్వర్గలోకంలో ఉంది సుఖం, వైకుంఠంలో ఉంది సుఖం, ఇక్కడ నిజమైన సుఖం అంటే ఈ సుఖాన్ని మరిపింపజేసి ఎక్కడో స్వర్గలోకానికి వెళ్ళి సుఖాన్ని పిందాం, కైలాసానికి వెళ్ళి అని పిందాం, వైకుంఠానికి వెళ్ళి పిలుద్దాం, సచ్చిపోయిన తర్వాత అని పిందాం అని నిలవ వాయిదా లేస్తుంది. మీ మనసు మిమ్మల్ని మాయ చేసి, మీ మనసు మిమ్మల్ని మోహంలో పెట్టి మిమ్మల్ని బయటకు దాక్కుపోతానే కానీ మిమ్మల్ని లోపలికి దిగనివ్వటం లేదు. ఈ విషయాలు మీరు శ్రవణం చేయకపోతే, మీరు జ్ఞానం గురించి వినకపోతే, జ్ఞానం గురించి మననం చేయకపోతే, పెద్దలకు శుశ్రూష చేయకపోతే, జ్ఞానం యొక్క ఆదరణ మీరు పొందకపోతే, ఈశ్వరు యొక్క అనుగ్రహం పొందకపోతే మీకు అంతర్ముఖం అవ్వదే. భగవంతుడు లోపల నన్ను చెబుతున్నాడా, బయట నన్ను చెబుతున్నాడా, పైన నన్ను చెబుతున్నాడు? మీ అందరూ హృదయంలో చైతన్య రూపంగా ఆత్మరూపంగా మీరు ప్రకాశిస్తున్నాను, మీ హృదయంలో ఉన్నాను, నిరంతరం ఉన్నాను, మీ హృదయంలో నేను ఉన్నాను, మీ హృదయంలో నేను ఆత్మరూపంలో చైతన్య రూపంలో కాంతి రూపంలో శాంతి రూపంలో నేను ప్రకాశిస్తున్నాను అని భగవంతుడు వాసుదేవ స్వామి పదవచనంలో చెప్పాడు. సాధన చేసి హృదయంలోకి దిగటం మానేసి పైకెత్తి వెళ్తాం, వైకుంఠాన్ని చెప్పి వెళ్తాం, స్వర్గాన్ని చెప్పి వెళ్తాం అని చెప్పి మీ హృదయంలో నన్ను చెప్పాడా? నేను స్వర్గంలో నన్ను చెప్పాడా? కృష్ణుని చెప్పినమాట. ఇదే మాయ, అది మనసు చేసే మాయ. ఇతర లోకాలు ఉండొచ్చు, ఇతర దేశాలు ఉండొచ్చు, ఇతర దేశాలు ఉండొచ్చు, కానీ నిజం కాదు. ఆత్మ ఒకటే నిజం. ఆత్మ కానికంత జడమే, అది లోకం అవ్వండి, దేహం అవ్వండి, ఏమి లోకాలని ఆత్మ కానికంత జడమే. ఆత్మ ఒకటే చైతన్య. ఏనాటి వరకైతే మనం ఆత్మను తెలుసుకోలేము, ఏనాటి వరకైతే చైతన్య యొక్క స్పృహమని తెలియదు, ఆనాటి వరకు మనం శవాలను మోస్తూ ఉండవలసిందే, జన్మిస్తూ ఉండవలసిందే, మరణిస్తూ ఉండవలసిందే, మరణించిన తర్వాత మళ్ళీ జన్మిస్తూ ఉండవలసిందే, సంసారంలో రావాల్సిందే. ఈ 4 రోజులు వెళ్ళిపోతే వెళ్ళిపోయాను మీరు అనుకోకండి, ఈ 4 రోజులు గడిచిపోతే గడిచిపోయాను అనుకోకండి, మళ్ళీ ఇటువంటి శవాలను ఎందుకు మొయ్యాలని భగవంతుడు వాసుదేవ స్వామి చెబుతున్నాడు. దాన దాన స్వాధ్యాయం, ఆ స్వాధ్యాయం అంటే శాస్త్రాన్ని నేర్చుకోండి, శాస్త్రాన్ని పఠించండి, స్వాధ్యాయం కూడా అవసరం, శాస్త్రాన్ని మీరు వినండి, మీ అంతా మీరు చదువుకోండి, దాన్ని పెద్దలు చెబుతుంటే వినండి అంటే దారి తెలియటం కోసం మీకు శాస్త్ర పఠనం కూడా అవసరం. అదే రామకృష్ణ పరమహంసాన్ని సిద్ధ పురుషుడే చెబుతున్నాడు, యాజలాంగ్యాజైలు చూలను బియ్యాలి లేరండి, నేను ఎంతకాలం అయితే దేహంలో ఉంటానో, ఎంతకాలం అయితే గాలి పుంచుకుంటూ ఉంటానో, అంతకాలం నేను నేర్చుకుంటానే ఉంటాను, మనకి ఇప్పుడు కూడా అని ఏది మంచి ఏది చెడ్డ, ఏది స్వీకరించాలి ఏది విడిచిపెట్టాలి, ఏది ఆచరించాలి ఏది ఆచరించకూడదు, మనం ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు అని ఇదేం కలగాలంటే అంటే దారి తెలియటం కోసం మీకు శాస్త్ర పఠనం కూడా అవసరం. ఎదురు వాళ్ళు ఎవరైనా మంచి విషయాలు చెబుతుంటే మనం చెవులు ఇవ్వలేము, శాస్త్రాన్ని వినటానికి పని కాబట్టి చెవులు ఎందుకు అసలు శాస్త్రాన్ని వినాలి కదా, వింటే మన బుద్ధి నిర్మలంగా ఉంటుంది, కాంతి మన బుర్రలో పడుతుంది, ఈ బుర్రలో చీకటి కోణాలు బయటకు తప్పుకుంటాయి, శాస్త్ర పఠనం ఈ చీకటి కోణాల నుంచి బయటపడాలి, ఈ బుర్ర మన స్వాధీనంలో ఉండాలి, ఈ బుద్ధి నా స్వాధీనంలో ఉండాలి, నా స్వాధీనంలో ఉన్న బుద్ధి నా స్నేహితుడు, నా స్వాధీనంలో బుద్ధే నా గురువు, అది బుద్ధిని నా స్వాధీనంలో చేసుకోవాలంటే నాకు శాస్త్రం, శాస్త్రం యొక్క సహాయం అవసరం, శాస్త్రం యొక్క సపోర్ట్ అవసరం, ఏ పని చెయ్యాలో ఏ పని చేయకూడదు శాస్త్రం చెబుతున్నాను. తపస్సు అంటే ఏంటి, ఈ నేను తలంపు ఎక్కడ పుడుతుందో చూడు, మనస్సు అక్కడ లయిస్తుంది, అదే తపస్సు అని చెప్పాడు రమణస్వామి. కానీ నేనంటున్నా, ఈ నేను నిద్దట్లో ఉంది, ఈ నేను స్వప్నంలో ఉంది, ఈ నేను జాగ్రత్త వస్తువు, మనం ఈ మూడు అవస్థలు రోజు మారుతున్నాం, నేను అనుభవం లేదా, ఈ నేను ఎవడం మనకు తెలుసా, పశువుకు నేనుండి, మనిషికి నేనుండి, దేవతలకు నేనుండి, చెవు కూడా నేననుకుంటుందే, దున్నపోతు కూడా నేననుకుంటుందే, జ్ఞాని కూడా నేననుకుంటాడే, అజ్ఞాని కూడా నేననుకుంటాడే, ఈ నేననే స్పృహ లేని జీవి ఈ లోకంలో ఎక్కడైనా ఉందా, ఈ నేననే స్పృహ లేని వాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా, పరలోకంలో నేను స్పృహ లేకుండా జీవులు లేదట, ఆత్మకు శరీరం లేదు, ఆత్మకు మనస్సు లేదు, ఆత్మకు గాలి లేదు, ఏమి లేదు గాలి నిద్రలు, ఆత్మకు లింగ భేదం లేదు, ఆత్మకు దేశం లేదు, ఆత్మకు జాతి లేదు, ఆత్మకు కులం లేదు, ఆత్మకు రంగు లేదే, గాలి నిద్రలో మనకు సుఖం లేదా, దేహాన్ని మర్చిపోయే స్థితిలో మనకు సుఖంగా లేదా, మరి దేహం గురించి మనం కంగారు పట్టడం ఎందుకు రాలిపోతూ ఒకగా, గాలి నిద్రలో మనం లేవా, అయితే అక్కడ సుఖంగా లేవా, గాలి నిద్రలో మనం సుఖంగా ఉంటాం కానీ సుఖంగా ఉన్నామన్న సంగతి తెలియదు, ఎప్పుడు తెలుస్తుంది, మెలకు వచ్చాక తెలుస్తుంది అక్కడ సుఖంగా ఉంటాం, ఆ గాలి నిద్రలో ఉన్న స్థితే ఈ జాగ్రత్త అవస్థలకు తెచ్చుకుంటే వాడు ప్రకృతిని దాడతారు, అంత గాలి నిద్రలోంచి లేచిన తర్వాత మళ్ళీ ఒక్కసారి నేనుండే తలంపు వస్తుంది, ఆ తలంపు వెనకాలే సైన్యం వచ్చేసినట్టు, సైన్య కమాండర్ ఆర్డర్ ఇచ్చాక సైన్యం వచ్చేసినట్టు వెనకాలే, ఇది నా సంసారం, ఇది నా ఊరు, ఇది నా దేశం, మళ్ళీ నా బిడ్డలు, నా ఇంద్రియాలు, నా పదవులు, నా గౌరవాలు, నా అగౌరవాలు, నా కాంక్షలు, నా భోగాలు, నా ఆదర్శాలు, నా ఆశయాలు, నా ఆకాంక్షలు, నా అభిరుచులు, ఈ నేను వచ్చి రాకముందు ఎవరు వచ్చినాయా నీకు, ఈ నేను లేనప్పుడు ఎక్కడ ఉన్నాయి, ఈ నేను వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, నిద్రలు ఎక్కడ దాస్తున్నాయి, అడుగుతారు చచ్చిపోయిన తర్వాత ఎక్కడ కడతా ఉందని, చచ్చిపోయిన తర్వాత ఎక్కడ కడతామని అడిగే మనిషి మీరు నిద్రలో ఎక్కడ కడుతున్నాడు, మరణించిన తర్వాత నేనేమవుతాను అని చెప్పే పెద్ద మనిషి వాడి నిద్రలో ఎక్కడ కడుతున్నాడని వాడు, ఈ ప్రశ్న మీకు ఎప్పుడు రాలేదా, ఈ అనుమానం మీకు ఎప్పుడు రాలేదా, సందేహించేవాడిని మీరు సందేహించరా, ఈ నేననే తలంపుని ఎవడైతే దాటాడు, ఎవరైతే అతిక్రమించారు వాళ్ళు సమస్త ప్రపంచం అంతా కూడా లయించిపోతుంది, దేవతలందరూ లయించిపోతారు, ప్రకృతి అంతా లయించిపోతుంది, నామరూపాలను లయించిపోతాయి, వాడు పరమ సుఖం, శాశ్వత సుఖం, మోక్ష సుఖం, వాడు సుఖాన్ని పొంది, ఏ సుఖాన్ని నువ్వు పొందిన తర్వాత, ఏ శాంతిని నువ్వు పొందిన తర్వాత ఇతర సుఖాలను కోరవో ఆ సుఖం ఇక్కడ ఉండవన్నాడు భగవంతుడు వాసులు. అంటే ఈ నేను అంటున్నావే, ఈ నేను తలంపు ఎక్కడ పుడతాను చూడు, అది హృదయంలో పుడతాను, అత్తవారిల్లి బుర్ర పుట్టిల్లు బుర్రది, నేను పుట్టిల్లో హృదయం, అత్తవారిల్లేమో బుర్రది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి ఇక్కడ తిరుగుతాం, ఇక్కడ పుడుతుంది ఇక్కడ విజృంభిస్తుంది, ఇక్కడ పుడుతుంది ఇక్కడ విజృంభిస్తుంది, నీ తెర నీ లోపల ఇంజనీర్, నేను తలంపు ఎక్కడ పుడతాందో చూడు, నేను పట్టాలి అక్కడ, ఆర్జవం ఆర్జవం విద్యు మార్గంలో నడుచుకోవాలి, న్యాయమైన మార్గంలో నడుచుకోవాలి, న్యాయమైన మార్గంలో ఉంటే, విజయమైన మార్గంలో ఉంటే, సహజమైన మార్గంలో ఉంటే, సరళమైన మార్గంలో ఉంటే, ఇంద్రియాలు స్వాధీనంలోకి వస్తాయా, అర్జున అంటున్నారు భగవంతుడు వాసుదేవ, ఏదైతే చెబుతున్నావో, ఏదైతే నీ హృదయంలో ఉందో అది నువ్వు చెప్పాలి, ఏదైతే చెబుతున్నావో అది నువ్వు చెయ్యాలి, అలా చేస్తేనే ఇంద్రియాలు స్వాధీనంలో, ఎవరిని మోసం చేస్తావయ్యా, దాని కన్నా నువ్వు డిస్టింగ్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, నువ్వు శరీరంతో చేసే పనుల వల్ల భగవంతుడు మోసపోవు, నీ హృదయంలో ఏముందో భగవంతుడు తెలుసు, మీ మనసులో ఏముంది భగవంతుడు తెలుసు, భగవంతుడు అనాయకులు అనుకుంటున్నారు మీరు, నీకున్న తెలివితేట కూడా లేవు భగవంతుడికి, భగవంతుడు ప్రజ్ఞావంతుడే సర్వజ్ఞుడే, దేని రెలిజియన్ దేని రెలిజియన్ ఐడెంటిటీ, సత్యానికి మించిన మతం లేదు, సత్యానికి మించిన కులం లేదు, సత్యానికి మించిన జాతి లేదు, సత్యానికి మించిన వస్తువు లేదు, సత్యానికి మించిన జ్ఞానం, దేని రెలిజియన్ దేని రెలిజియన్ ఐడెంటిటీ, సత్యానికి మించిన దేవుడు, అహింస అహింసండి ఎవరైనా నువ్వు హింస చేయకూడదు. నీకు ఎదుటి వాళ్ళకి చేతనైతే ఉపకారం చేయకపోతే మౌనంగా ఉండాలి. సాధ్యమైన వరకు నువ్వు ఎదుటి వాళ్ళు బాధ పెట్టకుండా ఉండాలి. అసలు భగవాన్ ఏం చెప్పారంటే ఎదుటి వాళ్ళు గొడవలు నువ్వు సాధ్యమైనంత వరకు కలగ చేసుకో, నాణ్యం ప్రకటించుకోవాలి. వాక్కుతో కానీ మనస్సుతోడు కానీ దేహంతో కానీ ఎదుటివాణి హింస పెట్టకూడదు. ఎదుటివాణి హింస పెట్టామా ఇప్పుడే మనం హింస గురవుతాం. ఎదుటివాణి దగా చేసామా మనం దగా గురవుతాం. ఎదుటివాడికి ఉపకారం చేసామా మనం ఉపకారం పొందుతాం. ఎదుటివాడికి అపకారం చేసామా మనకు అపకారం పొందుతాం. ఈ జన్మలో మనం చేసిన పనులే మరి మరొక జన్మలో మనకు ఎదురు వస్తాయి. మనం అనుకుంటాం ఎవరికి తెలియలేదు చాలా రహస్యంగా చేసేసాం మనం అనుకుంటూ ఉంటాం. ప్రాణ ప్రయాణ టైంలో నువ్వు మరణించే టైంలో నీ దేహం ప్రకటించే టైంలో నీ జీవితం ఏదైతే రహస్యంగా చేశావో నా మాట ఏమిటి నా మాట ఏమిటి నా మాట ఏమిటి అని వచ్చి నీ బుర్ర తాండవాడుకుంటూ నాట్యం చేశావు. నీ జీవితం నేను రహస్యంగా చేశాను గవర్నమెంట్కి తెలియలేదు గ్రామస్తులకు తెలియలేదు సమాజానికి తెలియలేదు ఎవరికి తెలియలేదు నా రహస్యం నాలో ఉండిపోయింది అని అనుకుంటుంటే నీ రహస్యం నీలో ఉన్న మాట నిజమే. ప్రభుత్వానికి తెలియలేదు సమాజానికి తెలియలేదు ఎవరికి తెలియలేదు కానీ ప్రాణ ప్రయాణ టైంలో నువ్వు మరణించే టైంలో సడన్ గా ఆటం బాంబు వచ్చినప్పుడు అనుబాంబు వచ్చినప్పుడు రాముడు బాణం వచ్చినప్పుడు కృష్ణుడి చక్రం వచ్చినప్పుడు నీ వృద్ధం నుంచి తన్నుకుని గంటికుని ఈ పోరాడుతూ ఈ శిరస్సులోకి వచ్చి నా మాట ఏమి చెప్పావు నా మాట ఏమి చెప్పావు నా మాట ఏమి చెప్పి నేను స్వాధీనం చేసిన రకానికి గంటుకు చూపు బలం దాన్ని పట్టుకు నీకు ఇతర లోకాలు వస్తాయి. ఇది మర్చిపోయి ఈ ఈశ్వరుడు యొక్క ఆరోగ్యం ఎవరైతే తప్పు చేశాడో ఆడు తప్పు చేశాడు ఆడు తప్పు చేశాడు మీరు చెప్పుకుంటే ఆడికి వాసన తగ్గుతుంది మీకు వాసన పెళ్లి ఆడి లాభం మీకు నష్టం జ్ఞాపకం ఉంచుకోండి. స్వామి వివేకానంద అన్నాడు నేను ఈ టౌన్లో చాలా కాలం చెబుతున్నానే నువ్వు ఎప్పుడు రాలేదంటే నాకు పెద్ద మనిషి ఏదో మాకు ఇంటికి వెళ్ళి పనులు అవి కూడా ఈ కాల్ యూనివర్సల్స్ హౌస్ హోల్డర్స్ ఈ కాల్ యూనివర్సల్స్ హౌస్ హోల్డర్స్ వాటి హౌస్ కానీ పోలీ నేను గృహస్థులు మీ గృహస్థులు మీ గృహస్థులు చెప్తారంటారా నేను గృహస్థులు గృహస్థులు ఇల్లు నిన్ను పట్టుకున్నావు లేదు నేను ఇల్లు పట్టుకున్నారండి. నిజంగా సంసారంలో పడ్డాం పోయి మనం బయటకు వెళ్ళాలంటలేదు మనం పట్టుకోవడం లేదు. నువ్వు మనం వదిలేద్దాం అనుకున్నాం వదిలేద్దాం అది మనం వెళ్ళాలంటారు అది మనం పట్టుకున్నట్టు నువ్వు మనం దాన్ని పట్టుకుని చేతులు లేదు అది మనం పట్టుకున్నారు. ఏదో అహింస హింస చేయొద్దు హింసకు దూరంగా ఉండదు ఇంకా ఎందుకు చెప్తున్నాడు హింసకు దూరం హింస వల్ల పాపం వస్తుంది. హృదయంలో వాళ్ళకి మంచి ఉండదు పైకి సమాజంలో వీళ్ళు మంచి వాళ్ళని చెప్పుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు అదే కాబట్టి దీన్ని ఏమంటారు గర్వం అంటారు దంభం అంటారు. వీళ్ళతోనే మనకు సమాజంలో ప్రమాదం లోపలంతా కొంతమందికి హింస ఉంటుంది ఇంకా నోటితో అహింస సంబంధించిన మాటలు మాట్లాడుతుంది దాన్ని కొమ్మజెప్పం అంటారు. అహింస సత్యం అక్రోధ సత్యం తూర్పు సత్యం ఈ లోకాన్ని నడిపిస్తాం. ఏది సత్యము ఆత్మ సత్యం ఈ లోకాన్ని నడిపించింది కూడా సత్యం. ఈ లోకానికి ఆధారంగా ఉన్నది మీకు ఆధారంగా ఉన్నది నాకు ఆధారంగా ఉన్నది పరమేశ్వరుకు ఆధారంగా ఉన్నది ఇతర లోకాలకు ఆధారంగా ఉన్నది దేవతలకు ఆధారంగా ఉంది సమస్తానికి భూమండలానికి అంత ఆధారంగా ఉన్నది సత్యం. సత్యాన్ని ఎవరైతే ప్రేమిస్తున్నాడు సత్యం కోసం ఎవరైతే జీవిస్తున్నాడు సత్యం కోసం ఎవరైతే మరణిస్తున్నాడు సత్యం కోసం తన సర్వస్వాన్ని ఎవరైతే సమర్పిస్తున్నాడు వారిని సత్యం దర్శించుకుంది దేవుడు జ్ఞాపకంచుకున్నాడు. మోక్షం మీరు కోరపైన వస్తుంది మీకు అర్హత కనుకుంటుంది. ఇక్కడ మీకు అర్హత లేదనుకోండి యోగ్యత లేదనుకోండి మీకు మోక్షం కావాలని కోరిన మోక్షం మీ కనుక అర్హత ఉంటే మీ కనుక యోగ్యత ఉంటే మీరు మోక్షాన్ని కోరక్కర్లేదు మోక్షం మీకు వస్తుంది. మీకు మరపండి వచ్చి ఈశ్వరుడికి మరపండి మీకు జ్ఞాపక శక్తి లేకపోవచ్చు కానీ ఈశ్వరుడికి మనకు జ్ఞాపక శక్తి ఉంది. చూచి చింతించి మేరుందాటి తత్వము చేసి నన్ను గోలు మరణాచర నువ్వు మాటలు చెప్పు లేకపోతే నన్ను స్పర్శ చెయ్యి లేకపోతే నాకు ఎక్కువ చెప్పు లేకపోతే నన్ను తిట్టు నన్ను కొట్టు ఏదో రకంగా నాకు పక్వానికి వచ్చినట్టు చెయ్యి అది నాకు నన్ను పక్వానికి వస్తేనే కదా మోక్షాన్ని ఇవ్వలేదు కాబట్టి నేను పక్వాన్ని తీసుకొచ్చి బాధ్యత నీదే నేను పక్వాన్ని తీసుకొచ్చి నాకు మోక్షాన్ని ప్రసాదించారు నాచారు. మన దైనందిన జీవితంలో మీరు మాట్లాడుతున్నాను మాట మాటకి కోపం తెచ్చుకుంటారు మాట మాటకి కోపం తెచ్చుకుంటే చివరి రక్తపోటు వస్తుంది. జ్ఞానం రాకపోయినా పర్లేదు రక్తపోటు వస్తుంది. కోపరహిత గుణం గురిగాగని అనుగుణం కొర ఏమి చేసేది అరుణాచలం అరుణాచల కోపరహిత గుణం కోపం ఎలా ఉంటుంది నీకు తెలియదు. అంటే నేనేమైనా దోషాలు చేసినప్పటికీ ఏదైనా పొరపాట్లు చేసినప్పటికీ నేను కోపం తెచ్చుకోకుండా నన్నే గుడిగా పెట్టుకుని నన్నే లక్ష్యంగా పెట్టుకుని నీ కోపం లేదు కాబట్టి నాలో పొరపాట్లు ఉన్నప్పటికీ అన్నింటినీ మన్నించి నిన్ను రక్షించవయ్యారు నా చెప్పి మనకి ఎదుటి వాళ్ళ మీద కోపం వస్తాను కదా మన మీద మనకెందుకు కోపం రావటం లేదు. మన మనస్సు మనం చెప్పిన మాట వింటానండి వింటాం లేదు మరి మన మీద మనకెందుకు కోపం రావటం లేదు. ఎదుటి మనుషుల మీద కోపం వస్తుంది మరి నా మీద నాకెందుకు కోపం రావటం లేదు. ఎందుకు కోపం దూరం వాలి నీకు కోపం వస్తుంటే మాటి మాటికి కోపం వస్తుంటే తరచుగా కోపం వస్తుంటే నీకు దుఃఖం వస్తుంది కాబట్టి కోపానికి దూరంగా ఉండమంటాడు. నీకు కోపం ఉంటే నీకే నష్టం నువ్వు జ్ఞానానికి దూరం అయిపోతావు శాంతికి దూరం అయిపోతావు మోక్షానికి దూరం అయిపోతావు భగవంతుడికి దూరం అయిపోతావు కాబట్టి కోపాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. కానీ నీ కోపం ఉంటే భగవంతుడికి నష్టం నీ కోసం నువ్వు విడిచిపెట్టవయ్యా నా కోసం కాదు నీ కోసం నువ్వు కోపం విడిచిపెట్టు నీ కోసం విడిచిపెట్టు నువ్వు కోపానికి దూరంగా ఉంటే నాకు దగ్గర పడతావు. అంటే నువ్వు కోపాన్ని విడిచిపెట్టు సాధ్యంగా అక్రోధ స్థితిలో ఎక్కడైతే కోపాలు లేవు ఎక్కడైతే తాపాలు లేవు ఎక్కడైతే లోపాలు లేవు ఎవరైతే పొరపాటు లేవు అక్కడికి నన్ను మేల్కొచ్చు ఓ తండ్రి ఓ పరమేశ్వరుడు అంటే టాగుతం చేశాను. మాట మాటకి మనం కోపం తెచ్చుకుంటే మళ్ళీ ఈ కోపం నుంచి బయటపడటం కోసం, ఈ కోపం నుంచి విడుదల పొందడం కోసం కొన్ని జన్మలు పడుతున్నాడు. మళ్ళీ సాధన చేస్తేనే కదా ఇక్కడ నుంచి బయటపడదు.
ఎవరి సన్నిధానంలో కూర్చుంటే మన కోపం చల్లారిపోతుంది, ఎవరి సన్నిధానం కూర్చుంటే మన దేహం మన దేహాన్ని మనం మర్చిపోతున్నాం,
ఎవరి సన్నిధానంలో కూర్చుంటే ఈ కామక్రోధాలకి రాగద్వేషాలకు ఒక అర్థం ఉంటూ ఉండదు. వాళ్ళని మనం ఆశ్రయించవచ్చు. నువ్వు ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకొని మీకు రహస్యం చెబుతున్నాను, మీ సంసార జీవితం అయినా సరే, మీ కుటుంబ జీవితం అయినా సరే, మీకు మాట మాటికి కోపం వస్తాను, మోక్షం వదిలేను, దేవుని వదిలేను, స్వర్గం వదిలేను, మీకు మాట మాటికి కోపం వస్తాంటే మీరు నష్టపోతాడు. మీరు బాగా కోపంగా ఉన్నారంటే మీ కళ్ళు ఎరబడిపోతాయి, మీ ముఖం యొక్క కాంతి తగ్గుతుంది, మీ ముఖానికి వికృతి రూపం వచ్చేస్తుంది. ఆ కోపంతో మీరు గదిలో కూర్చోవడం మానేసి వీధిలోకి వస్తే మీ ముఖంలో ఉండే వికృతి రూపాన్ని, మీ కోపాన్ని సమాజానికి పంచిపెడతారా? మిమ్మల్ని చూసినా కోపం వస్తున్నాయి, నన్ను చూసి ఇంకో కోపం వస్తుంది. ఈ కోపం ఎంతమందికి మీరు వాటా పంచిపెడతారు? మన శాంతి ఎలాగ పంచిపెట్టలేము, భాగ్యాన్ని ఎలాగ పంచిపెట్టలేము, ఇంకా పంచిపెట్టిదేమి దరిద్రాన్ని కోపాన్ని. కానీ కోపం ఎంతమందికి మీరు వాటా పంచిపెడతారు? ఇప్పుడు అందరూ కోపం లేకుండా ఉన్నాను, కోప కారణం ఉన్నప్పుడు కోపం లేకుండా ఉండాలి. కోపాలు ఎందుకు వస్తాయి ఇప్పుడు? ఇప్పుడు కోపాలు రావండి. కోప కారణం ఉన్నప్పుడు, కోపానికి తగిన కారణం వచ్చినప్పుడు కూడా కోపం పడకుండా ఉండాలి. అది కోపం లేకుండా ఉండాలంటే కారణం ఎదురుకుండా కనిపిస్తున్నప్పుడు కూడా మీ కోపం రాకూడదు, అప్పుడు నీ కోపాన్ని జయించిన. అలా చిన్న చిన్న మనసు ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న హృదయం ఉన్న వాళ్ళకి తొందరగా కోపాలు. మీరు ఎంత తొందరగా కోపం వస్తుందో ఆ మనసులో అంత అలపడుతున్నట్లే. త్యాగం, త్యాగం అంటే ఏమిటి? త్యాగం అంటే ఏమిటి? మీరు జ్ఞానం కలగడం కోసం విరోధమైన వస్తువులు ఎవరైనా ఇస్తున్నారు, మీరు పుచ్చుకోకపోవడం కూడా త్యాగమే. మీకున్న దాంట్లో ఎదుటి వాళ్ళతో మీరు పంచుకోవడం త్యాగమే, అది ఇంకోటి కూడా త్యాగమే. మీ జ్ఞానానికి విరోధమైనవి, మీ ఆత్మకి విరోధమైనవి అవసరమైతే మీ జ్ఞానానికి సహకరించండి. అటువంటి వాళ్ళు స్నేహాలు విడిచిపెట్టుకోవడం కూడా చాలా. మీకు ఉన్న 4 రూపాయలు ఎదుట వాళ్ళకి ఇవ్వడానికి చేయాలని మీరు విన్నారు. కొన్ని స్నేహాలు ఉన్నాయని కూడా మాట వస్తుంది. అది వాళ్ళతో స్నేహం చేయడం వల్ల మీరు జ్ఞానానికి దూరం అవుతున్నారు. అటువంటి వాళ్ళు స్నేహాలు విడిచిపెట్టుకోవడం కూడా చాలా. కొన్ని భోగాలు మీరు అనుభవిస్తున్నారని కొన్ని మాట వస్తుంది. ఆ భోగాలు అనుభవించిన వాళ్ళు మీరు జ్ఞానానికి దూరం అవుతున్నారనుకోండి, ఆ భోగాలు మీరు విడిచిపెట్టడం కూడా చేయాలి. అది నిజమే. మీరు జ్ఞానం పొందడం కోసం ఏదైతే మీకు అడ్డస్తున్నాయో అవన్నీ విడిచిపెట్టగలిగితే మెడిసిన్ వస్తున్నా, విడిచిపెట్టగలిగితే అది కూడా ఛాయ. మీ బిడ్డ మీకు అడ్డొస్తుంటే, మీ భర్త మీకు అడ్డొస్తుంటే, మీ సంసారం మీకు అడ్డొస్తుంటే, మీ భర్త అనేది మీ జ్ఞానానికి అడ్డొస్తుంటే విడిచిపెట్టిన ఛాయ. మరి విభీషణ రామాసుని విడిచిపెట్టాడు కదా, కానీ ధర్మం కోసం, జ్ఞానం కోసం, భగవంతుడి కోసం అన్నగారిని కూడా విడిచిపెట్టాడు. వాడు అన్న ఉండమండి, తమ్ముడు ఉండండి, ఎవరైనా సరే మన జ్ఞానానికి అడ్డొస్తుంటే, మన విద్యకు అడ్డొస్తుంటే, మన ధర్మానికి అభ్యస్తుంటే ఎవరు నీరష్టమండి, ధీరష్టమండి, వాళ్ళు విడిచిపెట్టడం కూడా చాలా. మనం ఏకైనా చూడండి, గో ఫార్వర్డ్, గో ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, మార్చ్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్, దూర చూస్తుంది, నడిచి ఎదరకు నడువు, ఇంక వెనక్కి తిరిగి చూడకు, గతించిపోయిన దాని గురించి చూడకు, గతించిపోయిన రాత్రులు రావండి. ఈ జీవితం అనేక రాత్రులు వెళ్ళిపోయి, వెళ్ళిపోయిన రాత్రుల కోసం మీరు ఎన్నిసార్లు గెలిచిన గతించిపోయిన రాత్రులు ఇంకా రాదు, గతించిపోయిన రోజులు ఇంకా రాదు. గో ఫార్వర్డ్, మచ్ ఫార్వర్డ్, లుక్ ఫార్వర్డ్, మీరు మీద చూస్తుంది. మనకి జ్ఞానం ఈ రోజులు ఎవరు? అవి వస్తువులు అవ్వచ్చు, విషయాలు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, ఆబ్జెక్ట్స్ అవ్వచ్చు, ఎవరైనా సరే మన జ్ఞానానికి అడ్డొస్తుంటే దాన్ని మెరిసిరెత్తిగా విడిచిపెట్టడం కూడా ఒక చేరాలి. అపైషణం, అపైషణం అంటే కొందాలు చెప్పకుండా కొంతమంది కొందాలు చెబుతాంట. అంటే కొంతమందికి ఎదుటి వాళ్ళలో ఉన్న దోషం ఉంటే ఆ దోషాన్ని పబ్లిసిటీ చేయడం సరదా. అటువంటి మాటలు మోసుకుపోతుంటే దాని వల్ల మీకు జ్ఞానం రాదంటాడు భగవంతుడి వాసు దేవస్వామి. ఎదుటి వాడు ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటు నువ్వు మోస్తారంటే ఇదేం కర్మ? నీ సంసారం బరువు నీకు చాలదా? నీ బిడ్డల బరువు నీకు చాలదా? ఎదుటి వాళ్ళన్న లోపాలు కానీ, ఎదుటి వాళ్ళన్న పాపాలు కానీ, ఎదుటి వాళ్ళన్న పొరపాట్లు కానీ నీకు కేవలం వస్తుంది మొదలు పెట్టకపోయా? నీకెందుకు పోయా? ఈశ్వరుడు ఉన్నాడు, పొరపాటు చేస్తే వాడికి శిక్ష ఈశ్వరుడు చేస్తాడు, నీకెందుకు? అది ఎదుటి వాళ్ళు బాగా నీ ఎక్కువ పెట్టి కూర్చోకుండి అందులో ఎదుటి వాళ్ళు దోషాలు ఉంటే అవి మీరు ముందుకే ఎందుకు అయ్యా? ఒక నిజంగా తప్పు చేశాడు, వాడు శిక్ష చేసేవాడు ఈశ్వరుడు ఉన్నాడు, వాడు చేసిన తప్పు ఈశ్వరుడు చూస్తున్నాడు కదా, వాడిని ఎక్కడికి పంపాలో, ఎప్పుడు వెయ్యాలో, ఎక్కడ వెయ్యాలో, ఎలా వెయ్యాలో, ఏం శిక్ష వేయాలో ఈశ్వరుడు వేస్తాడు, నీకెందుకు? ఈశ్వరుడు ఉన్నాడు ఒక లేడా? ఒక కర్తవ్యంలో ఒక లేడా? ఒక ప్రభువు లేడా? ఒక యజమాని లేడా? ఆ యజమాని ఎప్పుడు శిక్ష వేయాలో చూస్తాడే, అది నీకెంత? నువ్వు మాస్తానంటే డబ్బు మంచి వీరు, మంచి చూడు, మంచి మననం చెయ్యి, మంచి విషయాలు మననం చెయ్యి, అంటే మంచిగా ఉండు, నీ జీవితం అంతా మంచిగా ఉండు, సోట్ల చూస్తాడు మంచిగా నేను గుర్తిస్తుంది నాలంటే మంచితనమే నీకు జ్ఞానానికి దారి చూపిస్తుంది. ఇప్పుడు మంచి వాళ్ళంటే ఆ మాయకులను అర్థం, కానీ మంచితనం ఏనాడికైనా జ్ఞానానికి దారి చూపిస్తుంది నీకు. అంటే కొండాలు చెప్పకు, రంధ్రాన్వేషణ చేయకు, నువ్వేదైతే జ్ఞానాన్ని సంపాదించుకోవాలో, నువ్వేదైతే మోక్షాన్ని పొందాలో, నువ్వు సత్పురుషుడు సహవాసం చేస్తూ, నువ్వు అంత్యేపు చేయగలిగితే అంత్యేపు ధ్యానం చేసుకుంటూ, నామం చేసుకుంటూ, జపం చేసుకుంటూ, సాధ్యమైనంత ప్రకృతి కూడా నువ్వు దూరంగా ఉంటూ, మీ సంసార గౌరవలు మీరు చూసుకుంటూ, మీ దేహానికి సంబంధించిన గౌరవలు మీరు చూసుకుంటూ, మీ ఆరోగ్యాన్ని మీరు బాగా చూసుకుంటూ, మీరు సుఖంగా బతికి ఎక్కడ వాళ్ళని సుఖంగా బతకనివ్వండి. మీరు సుఖంగా ఉండండి మంచిది, మీ ఎక్కడ వాళ్ళు సుఖంగా బతకడానికి మీ చేతనైతే సహాయం చేయండి. అంతేగాని ఎదుటి వాళ్ళు చేసిన పొరపాటులు మీ బుర్ర మీద మీ శిరస్సును వేసుకుని పట్ల మోయించినట్టు మొయ్యకండి. ఈ బరువు మీకు తాగదా, వాళ్ళ బరువు మళ్ళీ మీకు ఎందుకో, ఈ బరువు మీకు తాగదా. భగవాన్ అడిగో ఎవరి స్వామి నా పూర్వజన్మలో ఏమైనా తింటారా, ఎవరి ఈ జన్మలోనే కష్టాలను మొయ్యలేక పోతున్నా, మీ పూర్వజన్మల కష్టాలు ఎంతుకోగానిక మీ పూర్వజన్మలు చెబుతాను, చెప్పమంటే చెబుతాను, మళ్ళీ అవన్నీ అదనం నీకు పెట్టి ఈ జన్మలోనే బాగలేదు పడలేకపోతున్నాం. ఇదంతా నీ జ్ఞానానికి విరోధం, ఇవన్నీ గొడవ అని ఎందుకు అంటే ఆ గొడవలు మర్చిపో. జ్ఞానికి తెలుస్తుంది రాబోయే జన్మ ఏదో, జ్ఞానికి తెలుస్తుంది. రమణ నామం 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 రమణ నామ